అందరు తీసుకుని పడుతున్నాను బాబని, అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రస్తుతం అయితే నేను ఖమ్మం జిల్లాలో గోపాలపురం అనే గ్రామంలో ఒక మందిరం నిర్మించి ఇక్కడ సేవ జరిగిస్తూ ఉన్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని జడ్డేపేట దగ్గర మక్కపేట అనే గ్రామంలో కూడా ఇంకొక చర్చ్ పెట్టి ఇంకొక చర్చి నిర్మాణం చేసి అక్కడ కూడా సేవ జరిగిస్తూ ఉన్నాను. 2011 సంవత్సరంలో ఖమ్మం జిల్లాలో జాయింట్ కలెక్టర్ చేస్తూ అప్పటికి తను 10 ఏళ్ళ సర్వీస్ ఉండగా ఉద్యోగానికి రిజైన్ చేసిందాను. యాక్చువల్ గా అయితే 2021 సంవత్సరంలో నేను రిటైర్మెంట్ అవ్వాల్సి ఉన్నది. నా కొలీగ్స్ అందరూ కూడా సెక్రటరీ క్యాడర్ లో ఆంధ్రప్రదేశ్ లోను తెలంగాణలోను ఇప్పటికి వర్క్ చేస్తున్నారు. మొట్టమొదటిగా నేను 1985 సంవత్సరంలో గ్రూప్ టూ సర్వీసెస్ ద్వారా డిప్యూటీ తహసీల్దార్ గా శ్రీకాకుళం జిల్లాలో ఉద్యోగంలో ప్రారంభమైంది. ఎంఎస్సీ వరకు చదువుకున్నాను. మా తల్లిదండ్రులు పక్క హిందువులు. తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్ళడము, గుండు కొట్టించుకోవడము. మరి నేనైతేనేమి, మా సహోదరు మా తమ్ముడు అయితేనేమో, మా చెల్లె అయితేనేమో అక్కడే పుట్టు ఇంటికి అక్కడ తీసున్నారు. తర్వాత నేను ఎంఎస్సీ వరకు చదువున్నాను. మా తమ్ముడు స్టీల్ ప్లాంట్ లో డిప్యూటీ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. చెల్లెళ్ళు అయితే కేజీహెచ్ లో డాక్టర్ గా పనిచేస్తుంది. మా తండ్రి గారు రైల్వేలో పనిచేసి రిటైర్ అయ్యారు. 1985లో శ్రీకాకుళం జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్ గా ఉద్యోగం ప్రారంభించి 1 సంవత్సరం ట్రైనింగ్ అయిన వెంటనే సారవకోట తహసీల్దార్ గా శ్రీకాకుళం జిల్లా సారవకోట ఎంఆర్ఓ గా అపాయింట్మెంట్ ఇచ్చారు. తర్వాత 1987లో రాజమండ్రి వాస్తవరాలు అనేటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి అనే అమ్మాయితో వివాహం జరిగింది. వారు కూడా పక్క హిందువులు. తర్వాత ఒక 2-3 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఇద్దరు మగ పిల్లలు పుట్టారు. సారవకోట తర్వాత చిమ్మిడి కళా వెంకటరావు గారి ఊరు రాజ్యంలో తహసీల్దార్ చేసి మళ్ళీ అక్కడి నుంచి మందస తహసీల్దార్ గా పనిచేసి తర్వాత టెక్కలి గ్రామంలో టెక్కలి తాలూకాలో తహసీల్దార్ గా పనిచేస్తూ ఉన్న సమయంలో అక్కడ ప్రభు రక్షణను చూశాను. తహసీల్దార్ గా పనిచేస్తున్న సమయంలో అనేకమైన ఒత్తిళ్లు ఇళ్ల పట్టాలు ఇవన్నీ జరిగాయి. అదే సమయంలో ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు బురద జల్లుకుంటున్నారు. అప్పటికి ఎర్రనాయుడు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. 2001 అనుకుంటాను వాళ్ళు
డల్ గా ఉంది వాయిస్, క్లారిటీ లేదు.
ఒక్క నిమిషం బ్రదర్, మీరు ఇయర్ ఫోన్స్ వాడుతున్నారా, ఎట్లా మాట్లాడుతున్నారు? మామూలుగా ఫోన్ మాట్లాడుతున్నారా?
ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని మౌత్ దగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నారు.
అవునా, కొంచెం వాయిస్ డల్ గా ఉంది అట. కొంచెం దగ్గరగా మాట్లాడు,
దగ్గరగా ఫోన్ దగ్గర పెట్టి మాట్లాడుతున్నాను. కొంచెం వాయిస్ పెంచుతాను
మాట్లాడుతాను. ఓకే, థ్యాంక్ యూ.
శ్రీకాకుళం జిల్లాలో టెక్కల్లో పనిచేస్తున్నప్పుడు సుమారుగా 2000 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది, వెళ్ళి పట్టాలు ఇవ్వడం జరిగింది. అదే సమయంలో ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు అపవాదులు వేసుకుంటున్నారు. ఈ సమయంలో ఈ పట్టాలు ఇచ్చినప్పుడు ఎలక్షన్ సమయంలో ఒకరికొకరు వ్యతిరేకం చేసుకుంటూ ఈ పార్టీ వాళ్ళు పట్టాలు ఇచ్చుకున్నాం, ఈ పార్టీ వాళ్ళు పట్టాలు ఇచ్చుకున్నాం అనుకుంటూ ఒకరి మీద ఒకరు పేపర్ల మీద విపరీతంగా విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. ఇలా రెండు మూడు రోజులు జరిగిన తర్వాత పేపర్లో ఒక హెడ్లైన్ లో వచ్చింది, ఎడిషన్ లో వాళ్ళు వెళ్ళి ఇచ్చారంటారు, ఇంతకు ఎవరు ఇచ్చారు పట్టాలు, తహసీల్దార్ గారు ఇచ్చారు కదా, అటువంటి తప్పుడు పట్టాలు ఒక పార్టీ వారికి ఎందుకు ఇచ్చారని మొదలుపెట్టారు. ఇది వేగంగా విస్తరించి తప్పుడు పట్టాలు ఇచ్చిన తహసీల్దార్ గారిని యాక్షన్ తీసుకోవాలన్నారు. ఇలాంటి సమయంలో కలెక్టర్ గారు తప్పుడు పట్టాలు ఇచ్చేవట నేను సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారని అడిగాను. నేను వెంటనే కలెక్టర్ గారిని ఇది బతమలుకున్నాను, అయ్యా నేను ఎటువంటి తప్పుడు పట్టాలు వెళ్ళదు, కొన్ని తప్పుడు పట్టాలు ఇస్తే మీరు ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేసి ఎటువంటి తప్పునైనా నేను స్వీకరిస్తానని చెప్పాను. దాని మీద కలెక్టర్ గారు వాళ్ళు ఎంక్వైరీ చేశారు, జాయింట్ కలెక్టర్ గారిని అప్పుడు ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ గారిని ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసినప్పుడు అప్పుడే ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వచ్చింది, కోడ్ అమల్లో ఉంది, ఎంక్వైరీ చేయడానికి అవ్వలేదు. అప్పుడే డిప్యూటీ కలెక్టర్కు నోటిఫికేషన్ పడింది, నా పేరు స్టేట్ లో మొదటి పేరు నాది, డిప్యూటీ కలెక్టర్ రావాలి వెళ్ళొచ్చు అనుకున్నాను, కానీ అప్పటికి గవర్నమెంట్ కి నా పేరు రాశారు సిఆర్స్ లో, ఈయన మీద ఎంక్వైరీ పెండింగ్ ఉంది కాబట్టి ప్రమోషన్ ఇవ్వడానికి అవ్వదు అని రాశారు. దీంతో నేను చాలా వేదన పడిపోయి అనేక మంది అధికారులను కలెక్టర్లను అందరినీ కలిశాను. నేను ఎవరు కూడా స్పందించలేదు, హైదరాబాద్ వెళ్ళాను, హైదరాబాద్ లో కూడా స్పందన దొరకలేదు. అయ్యా ఎంక్వైరీ పెండింగ్ ఉంది వాళ్ళకి, అప్పుడు వాళ్ళకి లంచాలు ఇవ్వడానికి కూడా చూశాను, ఇది ఎంక్వైరీలో పెండింగ్ లో ఉన్నది కాబట్టి మీకు ప్రమోషన్ ఇవ్వడానికి కాదు. అప్పుడు వెంటనే తిరుపతి వెళ్ళాను, మొక్కు చెల్లించుకున్నాను, గుండు కొట్టించుకున్నాను, షిరిడి వెళ్ళాను, అక్కడికి అనేక ప్రాంతాలు దేవాలయాలన్నీ తిరిగేసి వచ్చాను. ఇదే సమయంలో దీనికంటే ముందుగా ఒక ఆరు నెలల ముందు ఎప్పుడైతే నేను టెక్కలి గ్రామానికి వచ్చినానో అక్కడ మాకు ఇల్లు దొరకలేదు. ఇల్లు దొరకనప్పుడు నా భార్య అనేక ప్రాంతాలు తిరిగి ఒక ఇల్లు కనుక్కున్నాను. ఇల్లు చాలా బాగుందని ఇంట్లో దిగడానికి వెళ్ళాము, ఇంట్లోకి వెళ్ళి చూడడానికి వెళ్ళి ఇల్లు అంత బాగానుంది, కొత్త ఇల్లు, ఆ మెట్లు దిగుతూ మళ్ళీ వెనక్కి చూసేటప్పటికి ఇంట్లో సిలువు గుర్తుంది. నా భార్యతో చెప్పాను, సిలువు అంటే క్రైస్తవులు అంటే నా పడదని నీకు తెలుసు కదా, ఎందుకు ఇలాంటి ఇల్లు సెలెక్ట్ చేసుకుంటే ఊరంతా వెతికాను ఎక్కడ ఇల్లు దొరకలేదు, ఇల్లు మాత్రమే దొరుకుతుందంటే ఇల్లు నాకు కుదరదు అని చెప్పేశా. ఆవిడ అన్నది ఇల్లు దొరకని చాలా బాధపడుతూ దొరికింది, క్రైస్తవులు అయితే మరణం చేస్తారు, సిలువు ఉంటే మరణం చేస్తారు, మన ఇంట్లోకి వెళ్ళి దేవుడు పట్టాలు పెట్టుకోవచ్చు కదా అంటే నేను ఒప్పుకోలే. అప్పుడు అన్నది అయితే మీరు టెక్కల్లో ఉండుకోండి, నేను రాజమండ్రి మా అమ్మగారి ఇంటి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతాను. పిల్లలు అప్పుడు 5-6 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలు. సర్లేని ఒప్పుకున్నాము, ఇంట్లోకి వెళ్ళాము, పాలు పొంగించాము, సత్యం వ్రతం జరిగించాము. ఇక గడుస్తూ ఉంది, పక్కనే చర్చ్ ఉంది, పాస్టర్ గారు ఇల్లది, అప్పుడప్పుడు పాస్టర్ గారు వచ్చి ఇంటి అద్దెకు వస్తుంటారు. ఆయన ఏదో చాలా పురుగ్గా చూస్తుండేవాడిని, పక్కనే మీటింగ్స్ ఉన్నాయి రమ్మనేవారు, ఆయనతో గొడవ పడేవాడిని, ప్రతి ఆదివారం ఉదయాన్నే మైక్ పెట్టేవారు, చికాకు పడేవాడిని, పోలీస్ స్టేషన్ పంపిస్తానని చెప్పేవాడిని, వాళ్ళు మైక్ తగ్గించుకుంటూ ఉండేవారు. ఇలా జరుగుతున్నటువంటి సమయం అన్నమాట. ఎప్పుడైతే 5-6 గుళ్ళు గోపురాలకి వెళ్ళి తిరిగి వచ్చేసాను, వెళ్ళేటప్పుడు ఇంటి వాళ్ళ గారికి తాళం ఇచ్చి ఇంటికి పడుకోండి అని చెప్పారు. వచ్చిన తర్వాత తాళం ఇచ్చారు, తాళం ఇస్తూ ఒక మాట నాతో చెప్పారు, అయ్యా మీతో మాట చెప్పాలనుకుంటున్నాను అన్నారు. సరే చెప్పండి. ఇది పేపర్లో చూస్తున్నావు, మిమ్మల్ని ఏదో సస్పెండ్ చేయాలని, ప్రమోషన్ రాకుండా చేయాలని ఏదో రాస్తున్నా పేపర్లో. నేను ఈ సమయంలో చర్చ్ లో ఉన్నటువంటి వాళ్ళందరము కూడా, ఆ చర్చ్ లో అనేక మంది మున్సిపాలిటీలు పనిచేస్తున్నటువంటి స్వీపర్స్, వీడియోస్ చాలా మంది అన్నారండి, వాళ్ళందరూ అన్నారు తహసీల్దార్ గారు మాకు ఎన్నో మంచి పనులు చేశారు, పట్టాలు ఇచ్చారు, వాళ్ళు అనుకున్నట్లుగా ఎటువంటి తప్పుడు పట్టాలు ఏమి లేవు. కాబట్టి మనం ఒక రోజున ఉపవాస కూడికి పెడదామని చెప్పారు. అందుచేత మేము ఒక ఉపవాస కూడికి పెట్టాం. ఉపవాస కూడికలో దేవుడు మాకు ఇచ్చినటువంటి వాగ్దానం అంటున్నది, మీకు ఏమీ జరగదు, మీరు చక్కగా ప్రమోషన్ మీద వెళ్తారు, మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ ముట్టుకోరని చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను, నేను తిడుతున్నటువంటి ఈ క్రైస్తవులైనా నా గురించి ఇలా ప్రార్థన చేశారా అని ఆశ్చర్యపోయాను. అప్పుడు అన్నారు ఆయన, మరి మేము అడగడమే కాదు, మీరు కూడా వచ్చి ఒకసారి మందిరంలోకి వచ్చి ఒకసారి దేవుణ్ణి అడగండి అన్నారు. నేను అన్నాను, నేను మందిరంలోకి అయితే రాను, నాకు చాలా మంది దేవుళ్ళు ఉన్నాను, తిరుపతి వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను అని చెప్పేశాను. కానీ బ్రదర్ మళ్ళీ అడిగాడు ఆయన, ఒక్కసారి వచ్చి దేవుని మందిరంలోకి వచ్చి మీరు అడగండి అన్నప్పుడు ఆలోచన చేశాను, అందరు దేవుళ్ళని అడిగాను, నాకు ఎటువంటి ఫలితం కనపడలేదు, ఇదిగో ఈయన కూడా దేవుడు అంటున్నారు కదా ఒకసారి వెళదాం, అందరినీ అడిగి నడకపోతే మనకు ఫలితం దక్కదేమని చెప్పి, సరే మీరు వెళ్ళండి వస్తానని చెప్పి రాత్రి కాలంలో 7 గంటలు చీకటప్పుడు వెళ్ళాను నేను నా భార్యను తీసుకుని. నా భార్య ఎప్పటికైనా అందరూ అయిపోయారు, అందరు దేవుళ్ళు అయిపోయారు, ఈ దేవుడు అప్పుడు మిగిలిపోయాడని ఎక్కువ అని అడిగింది. అమ్మా ఏ పొట్టులో ఏ భావం ఉందో నాకు తెలీదు, నా శ్రమను బట్టి నా కష్టాన్ని బట్టి ఇదిగో కొంతకాలం పోతే సస్పెండ్ చేస్తామంటున్నారు, కాబట్టి ఈ పరిస్థితిలో ఎవరొకరు తరణిస్తారనే ఉద్దేశంతో వెళ్ళాలనిపించిందని వెళ్ళి మందిరంలోకి వెళ్ళాను. మందిరంలోకి వెళ్ళిన తర్వాత అడిగాడు, ఎక్కడ దేవుడు బొమ్మ ఎక్కడ ఉందని అడిగాడు. దేవుడు బొమ్మ ఉండదండి, వాక్యం ఉంటుందండి అన్నారు. సరే ఏదైతే ఏమైందని అక్కడే కూర్చున్నాను, కింద కూర్చుని అటువైపు చూస్తూ ఆ గోడ వైపు చూస్తూ ఒక మాట అడిగాను, నిజంగా నువ్వు దేవుడు అయితే ఇదిగో ఈ ఇబ్బందులు అన్నిటిలోంచి బయటకు వచ్చి నేను ప్రమోషన్ మీద వెళ్ళిపోవాలి, డిప్యూటీ కలెక్టర్ వెళ్ళిపోవాలి, అప్పుడు నేను దేవుడు అని ఒప్పుకుంటాను, లేదా నీ దారి నీది నా దారి నాదని వచ్చేస్తాను. ఇక 2-3 దినాల్లో డిపిసి జరుగుతుంది, డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ జరుగుతుంది, దాంట్లో చీఫ్ సెక్రటరీ గారు ఉంటారు, 5 ఐఎస్ ఆఫీసర్లు ఉండి చెక్ చేస్తారు. అది కూడా జరిగిపోయింది. చుట్టుపక్కల ఉన్నటువంటి నాతో పాటు ఉన్నటువంటి 3 ఉన్నారు, ఒక ఆయన ఇప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీగా ఉన్నాడు ఒక ఆయన, వాళ్ళు చెప్పారు, ఇదిగో బాబు డిపార్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ అయిపోయింది, మీకు సారీ మాకు ప్రమోషన్స్ వచ్చేసాయి అని చెప్పారు. నేనైతే నాకు తెలుసు ఇలాంటిది ఏదో జరుగుతుందన్న సంగతి నాకు తెలుసు, కామ్గా ఊరుకున్నాను. కానీ మధ్యాహ్నం 1 గంట సమయంలో కలెక్టర్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, సిసి గారు ఫోన్ చేశారు, అయ్యా సుభాష్ చంద్రబోస్ గారు మీకు ప్రమోషన్ వచ్చిందండి, మీకు విశాఖపట్నం పోస్టింగ్ ఇచ్చారు నేషనల్ హైవేస్ డిప్యూటీ కలెక్టర్. నేను నమ్మలేకపోయాను, నాతో ఏమన్నా నిజం మాట్లాడుతున్నాను, లేదండి నిజమే చెప్తున్నాను, మీరు వెంటనే వచ్చి కలెక్టర్ గారు కలండి. అప్పుడు జవహర్ రెడ్డి గారు, ఇప్పుడు మెడికల్ అండ్ హెల్త్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు కలెక్టర్గా ఉన్నారు. పరుగు పరుగున టెక్కల నుంచి శ్రీకాకుళం వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన నన్ను చూసి అడిగారు, ఎందుకు వచ్చావు సార్? నాకు ప్రమోషన్ వచ్చింది అన్నాను. హూ హాజ్ గివెన్ ప్రమోషన్? నీకు ఎలా వస్తున్న ప్రమోషన్? నీకు రాకూడదని రాసేసాను కదా అన్నారు. అప్పుడు మళ్ళా ఒకసారి యేసుక్రీస్తుని అడిగాను, నువ్వు ఇంత కార్యం చేసినటువంటి దేవుడు మా కలెక్టర్గా కోపంగా ఉన్నారు, ఒక్కసారి ఆయన జ్ఞాపకం చేసుకొని అడిగాను. వెంటనే మరి ఆయన ఏమనుకున్నారు, వెంటనే ఎనీహో కంగ్రాచులేషన్స్ అన్నారు. ఆ ప్రమోషన్ పేపర్ తీసుకుని విశాఖపట్నం అయిపోయి డిప్యూటీ కలెక్టర్గా జాయిన్ అయిపోయి నేషనల్ హైవేస్ లో. కానీ కొన్ని దినాల తర్వాత నేను అనుకున్నాను, ఎలా వచ్చింది ప్రమోషను? ఇది అడ్డక్కులు ఉండగా నన్ను శ్రీకాకుళంలో అనేక మంది అడిగారు, కొలీగ్స్ అడిగారు, కలెక్టర్ గారు అడిగారు అని హైదరాబాద్ వెళ్ళాను. అక్కడ ఒక సెక్రటరీ గారు, అసిస్టెంట్ సెక్రటరీ గారిని వెళ్ళి కలిశాను. ఎప్పుడైతే ఇంతకుముందు ఎవరినైతే ప్రమోషన్ కోసం వెళ్ళి కలిశాను ఆయన్నే కలిశాను, ఎవరైతే డబ్బులు తిరిగి ఇచ్చేసారో ఆయన కలిసి, ఆయన నన్ను చూశాడు కదా, మీరు సుభాష్ చంద్రబోస్ గారు కదా, మీ ప్రమోషన్ ఎలా వచ్చింది? అది మిమ్మల్ని అడగడానికి వచ్చాను. ఏంటంటే, లేదు లేదు, మేమందరము డిపిసిలో మీ పేరు నెగిటివ్ చేశాం, కానీ సీఎం గారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన ఆల్ ప్రమోటెడ్ పెండింగ్ ఎంక్వైరీస్ అని పెట్టారు. అప్పుడు నిజంగా యేసు ప్రభు నిజమైన దేవుడు అని ఆ రోజు నేను నమ్మాను. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వారు, అక్కడి నుంచి యేసు ప్రభు దేవుడు అన్న ముక్క ఎరిగింది. కానీ అక్కడి నుంచి 7-8 సంవత్సరాలు ప్రభు వైపు కదలలేదు. నేను ఎవరో నాకు ప్రభు గురించి చెప్పలేదు. ఒక బైబిల్ ఇచ్చారు పాస్టర్ గారు, ఆ బైబిల్ చూశాను కానీ నాకేమీ అర్థం కాలేదు. వాక్యం తీస్తే, ఆది కాండం తీస్తే ఆది ఎందు భూమి ఆకాశములు అని రాసి ఉన్నది. ఇక అలాగా చదువుతూ వెళ్తుంటే యోహాన్ పత్ర తీసాను, ఆది ఎందు వాక్యం ఉండను, వాక్యం దేవుడు అంటుంటాను. నాకు అర్థం కాలేదు, బైబిల్ తీసేసాను. ఒక ఆయన అన్నారు తలకింద పెట్టుకుంటే బాగుంటది అన్నారు. అప్పటి నుంచి తలకింద పెట్టుకోవడం మొదలు పెట్టాను. ఇలాగా చేసుకుంటూ వెళ్తుండగా వైజాగ్ లో ఒక పాస్టర్ గారు కనిపించారు. నేను ఆర్డీఓగా పనిచేస్తున్నాను, అప్పుడు వైజాగ్ ఆర్డీఓగా పనిచేస్తున్నాను. వచ్చి, అయ్యా మా చర్చి స్థలం లేదు, మా స్థలం కావాలని అడిగారు. పాస్టర్ గారు అనేటప్పటికి నాకు ఎందుకో ఒక విధమైన అభిమానం వచ్చింది. ఒక పాస్టర్ గారు కదా నాకు తెలియజేశారు. ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక రోజున, అయ్యా క్రిస్మస్ వస్తుంది, మీరు చీఫ్ గెస్ట్ గా రావాలి చర్చికి అన్నాడు. ఎక్కడ నడిపిస్తున్నారంటే ప్రైవేట్ గృహంలో నడిపిస్తున్నాను. నేను వెళ్ళాను మొట్టమొదట, నేను నా భార్య వెళ్ళాము. చాలా సంతోషం అనిపించింది ఆ రోజున. ఎప్పుడైతే నాలో ఉన్నటువంటి సంతోషాన్ని ఆయన చూశారో, ప్రభు గురించి మీకు తెలుసా, తెలుసుకోవాలని ఉందని అడిగారు. అవునండి, తెలుసుకోవాలన్నట్టు. ఆ ప్రభు గురించి ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వచ్చి నాకు తెలియజేయడం మొదలు పెట్టారు. అప్పుడు అనిపించింది ఎంత కృపామయుడో, ఎంత దయామయుడో. ఎక్కడో అత్యున్నత సింహాసనం మీద దూతలతో కొనియాడబడుతున్నటువంటి దేవుడు ఈ లోకానికి రిక్తుడిగా వచ్చేసాడు అని ఆయన కొనియాడడం మొదలు పెట్టాను. ఆయన చర్చికి రమ్మని లేదు, నేను చర్చికి వెళ్ళలేదు, ఆయన వీలున్నప్పుడు వస్తున్నారు, దేవుడి గురించి చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆయన ఎప్పుడన్నా వస్తే మాటలు వినడం, బైబిల్ అయితే చదవట్లేదు. ఈ పరిస్థితుల్లో నాకు ప్రమోషన్ వచ్చింది స్పెషల్ గ్రేడ్ ఎప్పుడు కలిపిగా, స్టీల్ ప్లాంట్ స్పెషల్ ఆఫీసర్ గా వేశారు. అదే సమయంలో అక్కడ గంగవరం పోర్టు కొత్తగా ఒకటి నిర్మించడానికి అవర్ నుండి నోటిఫికేషన్ ఇచ్చింది, దానికి స్పెషల్ ఆఫీసర్ గా వేశారు. నా ఉద్యోగం ఏంటంటే అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి, రిహాబిలిటేషన్ చేయాలి, ఆ గంగవరం ల్యాండ్ సముద్రం దగ్గర ఉన్న పోర్ట్ ల్యాండ్ అంతా ఖాళీ చేయాలి, చేసి పోర్ట్ వారికి అప్పగించాలి. ఇది జరుగుతూ ఉంది. మొత్తము ల్యాండ్ అంతా ఖాళీ చేసేసాము, సముద్ర భాగం అంతా ఖాళీ చేసాము, కాలనీ తీసేసాము. కానీ అక్కడ పడవలు ఉన్నాయి, 450 పడవలు ఉన్నాయి ఫిషింగ్ బోట్స్. అవి మాత్రం కదలటం లేదు, ఎందుకంటే కదిలితే జీవన పడిపోతుంది అని కదలటం లేదు. కానీ గవర్నమెంట్ అప్పటికి రాజశేఖర రెడ్డి గారు సీఎం గా వచ్చారు. ఒక రోజు మీటింగ్ పెట్టి, ఇక మన పడవలు కూడా తీయాలి కదా, అవి దాని వెకేషన్ కోసము యాక్షన్ తీసుకున్నాను. కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని నన్ను కోరారు వీడియో కాన్ఫరెన్స్ లో. రంగ కలెక్టర్ గారు ఉన్నారు, మరి సీరియస్ గా ఉంది, ఆ పోర్ట్ అథారిటీస్ ప్రైవేట్ పోర్ట్ అథారిటీస్ స్థలం అప్పగించమంటున్నారు, కాబట్టి మీరు ఇమీడియట్ గా దాని యాక్షన్ తీసుకోండి అనేసి వెళ్ళిపోతుంటే, నేను ఎస్పీ గారిని కలెక్టర్ గారిని అడిగాను, నా ఒక్కరి వల్ల ఏమవుతుందండి, మీరు సహాయం చేయకపోతే అన్నాను. మీకేం కావాలి అన్నారు. పోలీస్ పథకం కావాలి, ఇంకా రెవెన్యూ అఫీషియల్స్ కావాలి, ఎంఆర్ఓ కావాలి, ఆర్ఐలు కావాలి అని అడిగాను. అప్పుడు ఎస్పీ గారు 100 మంది ఫోర్స్డ్ మెన్ పంపించారు, ఒక అడిషనల్ ఎస్పీ అధికారం కలిగినటువంటి ఒక ఆయన్ని, 3 DSPs, మిగతా వాళ్ళందరూ కానిస్టేబుల్స్ అందరూ వచ్చారు. ఆ రోజు ఉదయాన్నే ఆ గంగవరం పోర్టు దగ్గరికి వెళ్ళిపోయాను. ఆ ఊరి పేరు గంగవరం, దిబ్బపాలెం గంగవరం అని ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఉదయాన్నే 6 గంటలకు వెళ్ళిపోయాం. ఇది తెలిసినట్లు ప్రజలందరూ పడవలన్నీ వరుసగా నెంబర్లు వేసిన 450 పడవలు పెట్టేశారు. ఆ చుట్టుపక్కల ఊళ్ళు వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చేసారు. ఈ పడవలు నడిపే వాళ్ళు సుమారు 800-900 మంది, వాళ్ళందరూ తెడ్డులు వేసుకుని వచ్చేసి అక్కడ కూర్చున్నారు. ఇటు పోలీసులు ఉన్నారు, అదొక యుద్ధ వాతావరణంగా ఉండిపోయింది. నాకు నా కిందన ఒక 5 డిప్యూటీ కలెక్టర్లు ఇచ్చారు, ఒక 20 తహసీల్దార్ని ఇచ్చారు, ఒక 70-80 మంది రెవెన్యూ ఇన్స్పెక్టర్ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళని ఖాళీ చేయమని అడిగితే మాకు ఉపాధి ఇవ్వండి, మేము అప్పుడు తీస్తామన్నారు. అప్పుడు గవర్నమెంట్ తరపు నుంచి మాకు ఏమొచ్చింది, ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క ఉద్యోగం ఇస్తాను, ఒక్కొక్క కుటుంబానికి ఉద్యోగం ఇస్తారు, మీరు ఖాళీ చేయండి. ఎప్పుడు ఇస్తారు ఉద్యోగం? పోర్ట్ నిర్మాణం జరిగింది, పోర్ట్ నిర్మాణం ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు జరిగితే అప్పుడు, మరి అప్పటి వరకు ఏమి ఇవ్వరు. మరి ఇవ్వకపోతే మేము రోడ్డు పడిపోతాం, కాబట్టి మేము కలిసి కాదలం. ఈ తర్జన్ భర్జన్ జరుగుతుంది. ఎడిషనల్ ఎస్పీ గారు అడిగారు, ఏమంటే మీరు ఏదైనా చెప్తే గాల్లో కాల్పులు కాల్చుకుని వెళ్ళిపోతారు, అప్పుడు మన పడవలు నడిపిద్దామన్నారు. లేదా మంచిది కాదు, అనేకమైనటువంటి అనర్థాలకు దారితీస్తుందని చెప్తాను. ఈ లోపల ఒక ముగ్గురు నా దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నారు. తెల్ల బట్టలు వేసుకున్నారు, పడవ నడిపే వాళ్ళు పడవ తిడ్డు నిలబడి జాల మీద వేసుకుని వచ్చి వాళ్ళు చెప్తున్నారు, అయ్యా మా గ్రామానికి మీరు ఎంతో ఉపకారం చేశారు, మరి మీ మాట గవర్నమెంట్ మాట మేము వినాలి. మా ముగ్గురికి ఒక పడవ ఉంది, మేము పడవ తీస్తాము, మీరు ధైర్యంగా మా దగ్గర రాగలరా, మా పడవ ఎక్కగలరా. ఆ పడవ కనుక ఒక్క పడవ కనుక బయలుదేరితే మిగతా పడవలను వచ్చేస్తాయన్నారు. మా కింద ఉన్నట్టు అధికారులు చెప్పాను, ఇదేదో బాగున్నది, నేనే వెళ్తాను, మీరు వెనకాల నుంచి పడవలు పంపించండి, డాల్ఫిన్ వేసుకోండి, చివర ఒక విలేజ్ ఉన్నది అక్కడికి వెళ్ళిపోతాం అని చెప్పి వాళ్ళు మోటార్ బోట్ స్టార్ట్ చేశారు. నేను పడవ ఎక్కాను, వెళ్ళిపోయాను సముద్రంలోకి వెళ్ళిపోయాను. అలా సముద్రంలోకి వెళ్ళిపోయి ఆ డాల్ఫిన్ వేసుకోండి చివర ఉన్నటువంటి విలేజ్ దగ్గర తీసుకెళ్లారు. అక్కడ దించి, అయ్యా మీరు ఇక్కడే ఉండండి, ఊళ్ళోకి వెళ్తాము, ఊళ్ళో వీడికి వెళ్ళి మీకు ఒక టేబుల్ కుర్చీ ఎదురు అప్పిస్తామని చెప్పారు. వచ్చేంత వరకు ఉన్నాను, ఒక్కొక్కరు ఇద్దరు కుర్రోళ్ళు వచ్చారు, టేబుల్ కుర్చీ పెట్టుకొచ్చారు. ఓ టీ కాఫీ ఏదో టిఫిన్ తెప్పించేటప్పుడు ఉదయం 8 అవుతుంది, అయ్యా మీరు ఇక్కడే ఉండండి, మీ ఊళ్ళోకి వెళ్తామని వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయారు, ఆ పడవను కూడా అక్కడి నుంచి పట్టుకెళ్ళిపోయారు. ఈ లోపల నేను చూస్తున్నాను, ఇద్దరు కుర్రోళ్ళు ఏమన్నా దగ్గర ఉన్నారు. ఉదయం 9:10, 11:00 1 గంట 2 ఏ ఒక్క పడవ లేదు. అప్పుడు సెల్ ఫోన్స్ అప్పుడే స్టార్ట్ అయినాయి, సెల్ ఫోన్ లో సిగ్నల్స్ కనబట్టలేదు, డాల్ఫిన్ వేసుకోండి అడ్డున్నాయి. అప్పట్లో వాళ్ళని అడిగాను, వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు చూడు బాబు అంటే, మేము ఎడతామన్నారు వెళ్ళారు, 2 కింద భోజనం పట్టుకొచ్చారు, తినేశాను, ఒక్కడే ఉన్నాను. తర్వాత మళ్ళీ పిల్లలు వెళ్ళిపోయారు, వీళ్ళైతే అక్కడ కనబట్టలేదండి అని చెప్పారు. 2, 3, 4, 5, 6, 7 అయిపోయింది, రాత్రి 7 అయిపోయింది, ఏ ఒక్క పడవ లేదు, ఫోన్ లేదు. ఈ పిల్లల్ని అడిగితే మాకు తెలియదు అంటున్నారు. ఆ పిల్లల్ని ఒక మాట్లాడింది, బాబు ఏమి జరుగుతుందో తెలియట్లేదు, కనీసం నన్ను కొండ మీద అవతలు పెంచండి అని చెప్పినప్పుడు ఏదో మోటార్ సైకిల్ పట్టుకొచ్చారు, డాల్ఫిన్ వేసుకోండి, చాలా ఎత్తుగా ఉంటుంది, మొత్తాన్ని కొండ అవతలు దించితే అక్కడ ఏదో మెల్లిగా రోడ్డు మీదకి వెళ్ళి ఒక ట్యాక్సీ లాంటిది ఏదో తీసుకున్నాను. అప్పుడు అక్కడ ఉన్నటువంటి మా కోలీగ్స్ కలిసి ఫోన్ చేయడం మొదలు పెట్టాను, ఏ ఒక్కరి దగ్గర నుంచి ఫోన్కి రిప్లై లేదు. ఈ సమయంలో కలెక్టర్ గారి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, ఫోన్ చేసి సుభాష్ చంద్రబోస్ ఎక్కడున్నారు మీరు అని అడిగారు. సరే పరిస్థితులు చెప్తుంది, పరిస్థితులు కాదు, మీరు ఎక్కడున్నా కూడా అర్జెంట్ గా కలెక్టర్ కదండి అన్నారు. నేను కలెక్టర్ ఆఫీస్ చేరేటప్పటికి 9 అవుతుంది, గాజువాక నుంచి విశాఖపట్నం వెళ్ళాను. నిర్మానుష్యంగా ఉంది, కలెక్టర్ గారి రూమ్ లోకి వెళ్ళిపోయాను. కలెక్టర్ గారి రూమ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఉదయం నుంచి ఏం చేస్తున్నారు మీరు అని కొంచెం సీరియస్ వాయిస్ తో మాట్లాడారు. వెంటనే అక్కడ జాయింట్ కలెక్టర్ సందీప్ కుమార్ సుల్తానే గారు గబగబా వచ్చి, సరే వాడిని తర్వాత చూద్దాము, నువ్వు అర్జెంట్ గా హాస్పిటల్ కేజీహెచ్ వెళ్ళి అక్కడ వివరాలు పట్టుకురా అని గబగబా నన్ను ఒక వెహికల్ ఇచ్చి తోసేశారు. ఆ రాత్రే 9:30 అయిపోతుంది, నేను హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు 10:30 అయింది. కేజీహెచ్ దగ్గరికి వెళ్ళిపోయాను. అక్కడ దిగేటప్పటికి కేజీహెచ్ చాలా పెద్దగా ఉంటుంది, కొసంచో కొసంచో 1 కిలోమీటర్ గేట్ వరకు ఉంటుంది. దిగేటప్పటికి అక్కడ అనేక మంది వెహికల్స్ కనబడుతున్నాయి, ఇది టీవీ వాళ్ళ తలకి వెహికల్స్ కనబడుతున్నాయి, ఏంటి ఇవన్నీ కనబడుతున్నాయని దిగేటప్పటికి ఒక ప్రెస్ ఆయన మైక్ పట్టుకున్న దగ్గరికి వస్తున్నాడు, అరుస్తున్నాడు. అరే సుభాష్ చంద్రబోస్ గారు ఇక్కడే ఉన్నారు రండి అన్నాడు. ఇంకొక ఆయన పరిగెత్తుకుని వస్తూ సుభాష్ చంద్రబోస్ గారు బతికే ఉన్నారు రండి అని ఇంకో మాట. ఈ లోపల కప్పకప్పకప్ప విలేకరులు అందరూ కూడిపోయారు. ఏం జరిగింది బాబు ఏంటంటే మీరు ఉదయం నుంచి కనబట్టలేదు, ఏమయ్యారండి అని అడుగుతున్నాం. నేనేదో చెప్పబోయే లోపల ఒక 34 మంది గుమికూడిపోయారు రాత్రి 11:30 వాళ్ళు ఇవన్నీ వద్దంటే లోపలికి వెళ్ళిపోదాం అని చెప్పి ఒక వ్యాన్ లో తీసుకెళ్లారు, టీవీ వ్యాన్ లో. వెళ్ళేటప్పటికి అది టీవీ నడుస్తుంది, లైవ్ నడుస్తుంది, దాంట్లో ఏదో గందరగోళం వినబడుతుంది, ఏదో అసెంబ్లీ లాగా ఉంది, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఇంత ఘోరం జరగడానికి కారణం ఏంటి, ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లీడర్ గా ఉన్నారు, ఇంతమంది చనిపోవడానికి గల కారణం ఏంటి అని అడుగుతున్నా అది అర్థం కాలేదు. వెంటనే మళ్ళీ కొన్ని ఫోటోలు పెడుతున్నారు, ఏదో కొట్టుకుంటున్నట్టు, సముద్ర పొడ్డును కొట్టుకుంటున్నట్టు, పడవ తెడ్డులతో పోలీసులు కాల్పులు కాలుస్తున్నట్టుగా ఏదో కనబడుతుంది. ఇంకా అర్థం కాలేదు. కానీ ఆ చివరిని రైట్ కార్నర్ లో నా ఫోటో వేసి అధికారి కనబడలేదు అని వేశారు. వెంటనే అడిగాను, ఇదేంటిది నా ఫోటో కనబడుతుందండి, గందరగోళం కనబడుతుందండి. అయ్యా మీరు ఉదయం నుంచి కనబడలేదు, గంగవరం పోర్ట్ లో కాల్పులు జరిగినాయి కదా, 3 జాలర్లు, 2 కానిస్టేబుల్స్, ఎడిషనల్ ఎస్పీ గారు తలబద్దలైంది, మీ డిప్యూటీ కలెక్టర్ గారికి తలబద్దలైంది, కనీసం 3-4 మంది కాళ్ళు చేతులు విరిగాయి, మీకు తెలియదు అని అడుగుతున్నారు. బాబు నాకు ఇది ఏమి తెలియదు, నేను పలానా చోటుకు వెళ్ళాను అని చెప్తున్నారు. అప్పుడు చెప్తున్నారు ఏం జరిగింది ఏంటి, వాళ్ళందరు ఫోటోలు వేస్తున్నారు, నా ఫోటో ఏంటి ఎలా వేశారంటే మీరు 8 గంటల నుంచి కనబట్టలేదు, ఎవరు నడితే ఏమైపోయారో తెలియదు అంటున్నారు, అందుచేత ఈ అధికారి ఆచూకీ కనబట్టలేదని వేశామండి అన్నారు. సరే ఇదంతా అయిన తర్వాత వెంటనే నేను కేజ్ ఇచ్చినందుకు వెళ్ళాను, పోలీస్ కానిస్టేబుల్స్ వాళ్ళు దగ్గరుండి తీసుకెళ్లారు. అక్కడ బోల్డ్ వార్డులు ఉంటాయి, రాజేంద్ర ప్రసాద్ వార్డు, సర్వేపల్లి రాధాకృష్ణ వార్డు, అంబేద్కర్ వార్డు అని ఇలా ఉంటాయి. ఆ వార్డులంతా గగ్గోలు గగ్గోలుగా ఉన్నాయి, అనేక మంది అక్కడ పడిపోయి ఉన్నారు, కేకలు కేకలుగా ఉన్నాయి. మెల్లిగా ఆ ప్రిన్సిపల్ గారి దగ్గరికి వెళ్ళాను, ఆ వివరాలు తీసుకున్నాను. ఎడిషనల్ ఎస్పీ గారు, ఒక డిప్యూటీ కలెక్టర్ గారు కోమాలో ఉన్నారు, ఆయన ఇద్దరు కూడా. వెంటనే రిపోర్ట్ తీసుకుని కలెక్టర్ గారి దగ్గరికి వచ్చేసాను, ఎంతమంది చనిపోయారు, ఏమైంది, నేనేదో చెప్తూ ఉన్నాను సార్ ఏంటంటే, సర్లే నీవు కూడా ప్రాణప్రయానికి కూడా దాగునుంటావులే అనేసారు. ఇక్కడ వెళ్లి ముందు ఒక మాట చెప్పారు, నీ భార్య అనేక మార్లు ఫోన్ చేసింది, ఒక్కసారి ఆవిడతో మాట్లాడు, అనుకుంటున్నారు అన్నారు. వెంటనే నా భార్య ఫోన్ చేశాను నేను, ఆమె ఏడుస్తుంది, అయ్యా ఏమైపోయావు, టీవీలో ఇలాగిలా కనబడుతుంది, ఈ ఎస్పీ గారు ఫోన్ చేశాను, కలెక్టర్ గారు ఫోన్ చేశాను, ఎటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడ ఉంటారులే అమ్మ, సేఫ్ గా ఉంటారులే అమ్మని చెప్తూ ఉన్నారు. అమ్మ నాకు ఏమి జరగలేదు, నేను చాలా క్షేమంగా ఉన్నాను నేను అని చెప్తూ నా భార్య అన్నది. ఇదిగో మన ఇంటికి వచ్చే దారిలోనే ఓ పాస్టర్ గారు మీకు వచ్చి రాత్రిపూట వాక్యం చెప్తున్నారు కదా, దేవుని వాక్యము, ఆయన అనేక మార్లు ఫోన్ చేశారు, మిరళకు వచ్చిన ఒక్కసారి కలిసేసారండి ఆయన. వెళ్తూ వెళ్తూ ఆయన ఇంటి తలుపు పెట్టాను, ఆయన తలుపు తీసి నన్ను చూసి ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి లోపలికి పిలిచి, అయ్యా దేవుడు ఎంత గొప్ప దేవుడు, అంత పరిస్థితుల్లో కూడా దేవుడు మిమ్మల్ని సురక్షితంగా ఉంచాడు అని చెప్పి ఆ రాత్రికాడు దేవుని వాక్యం తీశాడు, నీ గురించి బైబిల్ ఎంత చక్కగా రాయబడింది అని చెప్పి 91వ కీర్తన 3వ వచనం చదివాడు ఆయన. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు. మళ్ళీ 11వ వచనానికి వెళ్ళాడు, ఇదిగో నీ ప్రక్కన 1000 మంది పడినను, 10,000 మంది నీ కుడి పక్కన కులను, ఏ అపాయం నీ ఎద్దుకు రాదు. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, ఆయన నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు, నీ కాలికి ఒక గాయమైన తగలదని. ఈ మాటను బట్టి నాకు చాలా ఆశ్చర్యం వేసింది, దేవుడు ఇంతగా కన్సర్న్ గా మనుషుని చూస్తాడా అని. అప్పుడు నిజంకంటే ముందు ప్రభువు తెలుసుకున్నాను కానీ అప్పుడు నిజమైనటువంటి రక్షకుడు నా సొంత రక్షకుడు అని నేను నమ్మాను. ఆ రాత్రే ఇంటికొచ్చి నా కుటుంబానికి అంతటికీ కూడా సువార్తను చెప్తాను. సువార్త అంటే తెలియదు కానీ ప్రభువు ఎలా రక్షిస్తాడో, కుటుంబం రక్షిస్తాడో అది ఎరిగి ఆ మరుసటి రోజు నుంచి నా జీవితంలో మార్చింది. అంతవరకు సినిమాలు, షికార్లు, క్లబ్బులు, సంతోషాలు అన్ని జరుగుతుండేవి, కానీ ఒక్కరోజునే నా జీవితం మారిపోయింది. ఆ మరుసటి రోజుని ఏమనుకుంటే నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పటికి మొత్తం ఇంట్లో ఉన్నటువంటి విగ్రహాలన్నీ తీసేసి ఆవిడ సముద్రంలో పడేసిన సాగర్ నగర్ లో ఉండేవారు. రెండు మూడు రోజులు చదువుమణిగిన తర్వాత మళ్ళా ఉద్యోగానికి గంగవరం వెళ్ళాను. వెళ్ళి ఆ ప్రజలతో అంటున్నారు, మీరందరూ నాకు చాలా సహాయం చేశారు, మీరు ఆ రోజున పడవ తీసి నాకు ప్రాణభిక్ష పెట్టారని చెప్తే, ఏ పడవ తీసామండి అని అడుగుతున్నారు. పడవ తీయడం ఏంటండి అని అడుగుతున్నాను. అవును బాబు, మీరు ఓ ముగ్గురు వచ్చారు కదా, పడవను తీశారు కదా. మేము పడవ రావడం ఏంటండి, మేము తీయడం ఏంటండి, ఇదిగోండి మీరు నెంబర్లు వేసినట్టు 450 పడవలు. మేము పడవలు వెళ్ళకూడదని అంటే మేము పడవలు తీసామంటారండి అంటారేంటి మీరు, ఏ పడవ, ఏ నెంబర్ వేస్తున్న పడవ చెప్పండి అన్న. అప్పుడు అడుగుతున్నాను, పడవ తీశారు కదా బాబు. లేదండి, మేమేమో మీరు ఏదో గొడవ జరిగింది, పోలీసులు గాల్లో కాల్పులు కాల్చారు, మీరు అధికారులతో పాటు మీరు కూడా అటు ఇటు చెల్లా చెదురు అయిపోయారు, మేము దొరికినట్టు దొరికినట్టుకు వచ్చాం కదా, మీరు ఎక్కడ దాగున్నారు. కాదు బాబు, మీలోంచి ముగ్గురు వచ్చారు కదా, పడవ తీశారు కదా, నేను ఆ ఊరు వెళ్ళాను కదా, అక్కడ నాకు భోజనం పెట్టారు కదా అంటే, ఎవరు వచ్చారు చెప్పండి. నాకు ఒక్కసారి ఆశ్చర్యం అనిపించింది, నాతో ఎవరు రాలేదా, నేను పడవలో వెళ్ళలేదా, నాకేమైనా కళ అనుకుంటున్నాను. ఈ లోపల మా కొలీగ్స్ ని ఉన్న వాళ్ళని అడిగాను, అదే బాబు మీ ముందే కదా, మీతో చెప్పే కదా నేను పడవ ఎక్కానంటే, అయ్యా మీరు ఏం చెప్పలేదు కదా, ఏ పడవ వెళ్ళలేదు కదా, మీరు మా మధ్యనే ఉన్నారు కదా, వాళ్ళు కాల్పులు కాల్చారు, వీళ్ళు పడవలతో కొట్టుకుంటప్పుడు మనం ఎవరి మట్టు కలిసి ఎదిరిపోయాం కదా, ఇదిగో మనకు మీ కొలీగ్ మోహన్ రెడ్డి గారికి కొమ్మలకు వెళ్ళిపోయారు కదా అన్నాను. అప్పుడు అనుకున్నాను, ఏంటిది నేను కలగన్నానా, అప్పుడు అనిపించింది కాదు, దేవుని వాక్యం చెప్పినట్టు 91వ కీర్తన 11వ వచనం చెప్పినట్లు దేవదూతలు నన్ను కాపాడారు. ఇది కూడా తమ చేతుల మీద అంటే పడవలు ఎత్తుకుని తీసుకుని వెళ్ళారు, సురక్షితంగా తీసుకుని వెళ్ళారు, ఏ కాలికి ఒక గాయం కాదు కదా, కళ్ళల్లో ఇసుక కూడా పడలేదని. ఆ రోజు నుంచి దేవుడు నన్ను బ్రతికించాడు, ఇక బ్రతికితే దేవుడి కోసమని తీర్మానం చేసుకుని ఆ మరుసటి రోజు నుంచి మందిరానికి చర్చికి వెళ్ళడం మొదలు పెట్టాం. అతి త్వరలోనే దేవునికి దగ్గరగా బైబిల్ చదువుతూ ఉన్నాము. ఈ లోపల ఇలాంటి ఉద్యోగం నాకు వద్దని చెప్పేసి వెంటనే ఖాళీగా ఉన్నటువంటి డిపార్ట్మెంట్ జీసీసీకి, గిరిజన కార్పొరేషన్ కి విజిలెన్స్ స్టేట్ విజిలెన్స్ ఆఫీసర్ గా ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. బోర్డు అంత సమయం దొరికింది, ప్రభు చర్చిలోకి వెళ్ళడం జరిగింది, పాస్టర్ గారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ సాక్షి అని చెప్పడం మొదలు పెట్టాను. ఈ సమయంలో 2010 వచ్చింది, జనవరి 1వ తారీఖున ఒక వాగ్దానం వచ్చింది, ఉన్నత స్థలముల మీద నిలబెడతాను అని. ఆ వాగ్దానం ఏంటో అనుకునేటప్పటికి ఆ రోజు సాయంత్రమే నాకు ఖమ్మం జాయింట్ కలెక్టర్ గా ప్రమోషన్ మీద ఆర్డర్స్ వచ్చాయి. జనవరి 2010 ఖమ్మం జిల్లాలో జాయింట్ కలెక్టర్ గా జాయిన్ అయ్యాను. ఇక్కడికి వచ్చాను, 24 గంటలు ఉద్యోగం అయిపోతుంది, దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతున్నాను, అనేకమైన ఆందోళన వచ్చేసింది. ఒక్కడనే వచ్చాను, పిల్లలు అక్కడ ఇంజనీరింగ్ ఆ సంవత్సరమే జాయిన్ అయ్యారు జీతం కాలేజీలో. నా భార్యతో చెప్తానమ్మా, నేను ఉద్యోగం చేయలేకపోతున్నాను, దేవుని సన్నిధి దూరం అయిపోయింది. ఒక్క 3 నెలలు తిరిగిన తర్వాత అన్నాను, అమ్మా నేను ఉద్యోగం చేయలేను, రిజైన్ చేసేస్తాను, రిజైన్ చేసేసి నేను వచ్చేస్తాను, దేవుని సన్నిధిని నాకు ఇక్కడ దొరకట్లేదన్న. ఆవిడ ఏడ్చింది, ఏడ్చేసి పిల్లల్ని అక్కడే వదిలేసి అక్కడే అప్పుడే ఒక లోన్ పెట్టి ఒక ఇల్లు తీసుకున్నా, ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాం, పిల్లల్ని అక్కడ పెట్టేసి ఒక పనులను అప్పగించేసి ఖమ్మం వచ్చేసింది. హలో వినబడుతుందండి, హలో
బ్రదర్, వాయిస్ వస్తుంది
వస్తుంది కదండి వస్తుంది కదండి
వస్తుంది వస్తుంది
ఓకే 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 ఆవిడ ఆ పిల్లల్ని వదిలిపెట్టేసేసి ఖమ్మం వచ్చేసింది. ఖమ్మం వచ్చేసి ఇక్కడ ఏం చేసాము, ఇక్కడ డోర్నకల్ ప్రాంతం అదంతా కూడా ట్రైబల్ ఏరియా ఉంది. ఒక ఇద్దరు ముగ్గురు దైవజన్ పరిచయం చేసుకుని పగలంత ఉద్యోగం చేయడము, నా వెహికల్లో వెళ్ళడము, సువార్త చెప్పడము, అలాగా కొంతకాలము ఒక 5-6 నెలలు ఇక్కడ చేయడమైంది. అనేకమైన చర్చెస్ పిలుస్తున్నారు, వాటికి వెళ్తున్నాను, సాక్ష్యం చెప్తున్నాను. ఆదివారాలు అయితే దేవుని సన్నిధికి వెళ్ళడం జరగడం లేదు. ఆదివారం కూడా ఏదో ఒక పని పడిపోతుంది, ఎప్పుడో ఖాళీ ఉన్నప్పుడు మాత్రం వెళ్తూ ఉన్నాను. ఇలా జరుగుతూ ఉండగా దేవుడు ప్రేరేపిస్తున్నాడు ఇంకా ఉద్యోగాన్ని మానేసి దేవుని సాక్షిగాను బయలుదేరాలని దేవుని ప్రేరణ వస్తుంది. నా భార్యతో చెప్పాను నేను, అమ్మా ఇలాగా దేవుని ప్రేరణ వస్తుంది, ఉద్యోగం వదిలిపెట్టేయాలనిపిస్తుంది. 2011 మార్చి నెలలో అంటే ఆవిడ ఏడ్చింది, అయ్యా ఇంత ఉద్యోగము, ఇంత పనివాళ్ళు, ఇంత జీతం, ఇవన్నీ వదిలేసేస్తే మనం ఎలా బ్రతుకుతాం? పిల్లలు ఇదిగో 3rd ఇయర్లోకి వచ్చారు, ఇంకొక సంవత్సరం ఆగితే వాళ్ళకి ఇంజనీరింగ్ అయిపోతుంది అని చెప్తుంటే, అమ్మా నేను ఉండలేకపోతున్నాను, ఆ జాయింట్ కలర్ సీట్ లో కూర్చుంటే ఏదో ఒళ్ళంత మంటలాగా ఉన్నది, నేను ఉండలేను అని చెప్పాను నేను. ఆవిడ ఏడ్చింది, 2 నెలలు నాతో మాట్లాడడం మానేసింది. దేవుని వాక్కు వస్తుంది. ఒకరోజు నన్నది, నేను ఇలాగైతే నేను ఉండలేను, పిల్లల్ని తీసుకున్న అమ్మగారింటికి వెళ్ళిపోతాను అన్నది. నేను ఆఫీస్కి వెళ్ళడం కూడా తగ్గించేశాను. అప్పుడు అన్నది, అమ్మా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నీతోటే కాదు నాతో కూడా మాట్లాడాలి కదా, నాతో మాట్లాడింది నేను ఎలా వస్తాను, నువ్వు అడిగమ్మా దేవుడిని అడిగి, దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. ఏడుస్తుంది. 3 రోజుల తర్వాత వచ్చింది నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తుండగా, అయ్యా దేవుడు నాతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడమ్మా? లోకా సువార్త 12:27-29 ఏమి తిందమో ఏమి త్రాగదమో అని విచారించకుడి, అనుమానం కలిగి ఉండకుడి, ఈ లోకపు జనులందరూ వాటిని వెతుకుతారు, ఏం కావాలో మీ తండ్రికి తెలుసు. ఈ మాట చెప్తుంటే ఆవిడ ఏడ్చింది, అవునండి దేవుడు నాతో మాట్లాడాడు, మరి మీరు ఉద్యోగాన్ని వదిలిపెట్టేసేయండి, మనం వెళ్ళిపోదాం, దేవుని సువార్త చేద్దాం అన్నది. ఇంకప్పుడు 10 సంవత్సరాల సర్వీస్ ఉంది. యాక్చువల్ గా అయితే 2021కి నేను రిటైర్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఈ లోపల విశాఖపట్నం వెళ్ళాం. విశాఖపట్నం వెళ్ళి మా తల్లిదండ్రులతో చాలా సంతోషంగా మాట చెప్తే, మా చెల్లెలు డాక్టర్ ప్రొఫెసర్ అయింది ఆవిడ కేజీహెచ్లో. ఆవిడ అన్నది, అన్నయ్య రేపు హాస్పిటల్కి వెళదాం ఒకసారి చెక్ చేద్దాం అన్నది. ఏమ్మా నాకు మెంటల్ స్టేట్ బాగానే ఉంది. లేదన్నయ్య నువ్వు ఉద్యోగం మానేస్తానంటే నీలో మెంటల్ గా ఏదో మార్పు వచ్చి ఉంటుంది. అమ్మా నాకు ఏ మెంటల్లో రాలేదు, చాలా సంతోషంగా ఉన్నాను. రేపు మా నాన్నగారు అయితే అన్నారు, మనకు నువ్వేదో క్రైస్తవుడు అయ్యావు సర్లే అనుకున్నాము, బాప్తిసం పొందావు సర్లే అనుకున్నాము, మా ఏ కార్యక్రమాలకి ఆదివారం జరిగే కార్యక్రమాలకి ఏవి రావట్లేదు సర్లే అనుకున్నాం, ఉద్యోగం మానేస్తే ఎలా అవుతుంది, నీ పిల్లలు ఇంకా చదువు ఉన్నది, నాకు జాయింట్ కలెక్టర్ అంటే నేను ఎంతో చాలా ఆనందంగా ఉన్నాను, రేపు ఎప్పుడు కలెక్టర్ అవుతావు, నా కొడుకు కలెక్టర్ అని చెప్పుకోవాలని నేను ఆశపడుతున్నాను, ఇలాంటి మాటలన్నీ వచ్చాయి. ఆఖరికి మా నాన్నగారు మామగారు ఒక తీర్మానంకి వచ్చారు, మీ పిల్లల చదువు పూర్తి అవ్వాలి, పిల్లలకి ఉద్యోగాలు రావాలి, వాళ్ళ పెళ్లిళ్ళు అవ్వాలి, అయిన తర్వాత నువ్వేం చేసుకుంటావు చేసుకో, అంతవరకు నువ్వు ఉద్యోగం మానితే మాత్రం మేము ఏదైనా విషయం తగ్గి చచ్చిపోతామని ఏడ్చాము. ఏడ్చేసి మళ్ళీ ఖమ్మం వచ్చేసి ప్రభు సన్నిధిలో పడి ఏడుస్తున్నప్పటికే అప్లై చేసేసాను. మా కలెక్టర్ గారు సిద్ధార్థ జైన్ గారు 15 రోజుల పాటు అప్లికేషన్ తీసుకోలే, అనేక మార్లు చెప్పారు చెప్పారు చెప్పారు, నేను వెళ్ళి ఆయన ఒత్తిడి చేస్తున్నా, ఆయన పంపించేశారు. పంపించేసిన తర్వాత రెవెన్యూ సెక్రటరీ గారు సిసిఐఏ ఆయన పిలిపించి, ఏనాయనా నీకు చాలా దగ్గరలో ఉన్నావు, రేపు మొప్ప నీకు ఐఏఎస్ వస్తుంది, నువ్వు సెక్రటరీ కేటగిరీకి వెళ్ళిపోతావు, 10 సంవత్సరాల సర్వీస్ ఉందని చెప్పారు. నేను చెప్తాను, నేను నాకు వద్దండి, నేను కావాలని నేను వెళ్తున్నానని చెప్పి వాళ్ళు కూడా ఒక 15-20 రోజుల నుంచి గవర్నమెంట్ పంపించేశారు. అది అన్ని జిల్లాలకు వెళ్ళింది, ఎక్కడైనా డ్యూస్ ఉన్నాయో ఏమన్నా క్రమశిక్షణ చర్యలు ఉన్నాయో, మా అన్ని జిల్లాలకు తిరిగి క్లియరెన్స్ వచ్చింది. ఇక గవర్నమెంట్ ఇంకా 10 రోజుల్లోనే ఆర్డర్స్ వస్తాయని తెలిసింది. ఈ లోపల పిల్లలు వైజాగ్ లో ఉన్నారు, పిల్లల దగ్గర నుంచి ఒక రోజు ఫోన్ వచ్చింది, డాడీ కంగ్రాచులేషన్స్ డాడీ అన్నారు. ఏమైనా అంటే మాకిద్దరికి క్యాంపస్ సెలక్షన్ ఉద్యోగాలు వచ్చేసాయి. అదేమైనా మీరు థర్డ్ ఇయర్ కదా అంటే ఫోర్త్ ఇయర్ వాళ్ళు అందరూ అయిపోయారు, మాలో కొంతమందికి ఉద్యోగాలు వచ్చి మాకు కూడా వచ్చేసాయి. దేవునికి స్తోత్రం చెల్లించాను. ఇంకొక సంవత్సరం చదువుకుంటుండగానే పిల్లలిద్దరికి ఉద్యోగాలు వచ్చేసాయి. వెళ్ళి మీ తాతగారులతో చెప్పండి అన్నాను వైజాగ్ లో. వాళ్ళు వెళ్ళి చెప్తే ఆశ్చర్యపోయారు, మీ దేవుడు గొప్పవాడు అని చెప్పారు. అక్టోబర్ 2011 అక్టోబర్ నెల ఆఖరున ఉద్యోగం నుంచి బయటకు వచ్చేసాను. రిజైన్ చేయడం కాదు, కరెక్ట్ గా మీకు ఈ సంవత్సరం తోటే 25 నిండినయ్యి మీకు విఆర్ఎస్ ఫెసిలిటీ వచ్చింది, అంటే సగం పెన్షన్ వస్తుంది మీకు అని చెప్పారు. సరే అనుకున్నా. ఆ రోజు రాత్రే కలెక్టరేట్ లో ఒక చిన్న సన్మానం చేశారు. ఆ రోజు రాత్రి ఇక్కడ ఒక కళ్యాణ మంటపం ఉంది, కళ్యాణ మంటపాన్ని మొత్తం పాస్టర్లు అందరూ బుక్ చేసి జంగారెడ్డిగూడెం సికామణి గారిని పిలిపించి నా భార్యకు నాకు అభిషేకించారు. అభిషేకించిన వెంటనే 2-3 మొత్తం ఇక్కడ సామాన్ వేసుకుని వైజాగ్ వెళ్ళిపోయారు. వైజాగ్ వెళ్ళిపోయి మాకు అపార్ట్మెంట్ లో ఉన్నాము, చర్చికి వెళ్తున్నాము వస్తున్నాము. కానీ ఇంతకు ముందులాగా చర్చ్ పాస్టర్ గారు మమ్మల్ని ఆదరంగా లేదు. ఆయన కూడా అనేక మార్లు అన్నారు, బ్రదర్ ఉద్యోగం వదిలేస్తే ఎలాగా, మా సంఘంలో జాయింట్ కలెక్టర్ ఉన్నారని చెప్పుకుంటున్నామని అక్కడి నుంచి నాకు గౌరవం మానేశారు. నామినల్గా వెళ్తున్నాను. ఈ లోపల పాస్టర్ గారు పిలిచి, అయ్యా మీరు ఉద్యోగం వదిలేశారు కదా, మరి చర్చ్ వదిలిపెట్టేసేసి మీరు ఏదైనా గ్రామానికి సేవకు వెళ్ళిపోండి అని చెప్పారు. అప్పటి నుంచి చర్చ్ కూడా వెళ్ళడం అవ్వట్లేదు. ఇక్కడ నుంచి ఆ చర్చ్కి ఈ చర్చ్కి వెళుతున్నాము, సంతోషం లేదు, ఎక్కడ సువార్తకి వెళ్లాలో తెలియట్లేదు. ఇలాగే 4-5 గడిచిపోయింది. ఒక రోజున ప్రభు దర్శనానికి వచ్చి ఖమ్మం వెళ్ళమని చెప్తున్నారు. ఖమ్మమా, నేను ఉద్యోగం వదిలిపెట్టేశాను, ఆ ఊరు వదిలిపెట్టేశాను, అక్కడికి ఎలాగ వెళ్ళాలి, ఎవరున్నారు నాకు అక్కడ అని నేను 2-3 ప్రార్థనలో గడుపుతున్నాను. ఒక రోజున ఖమ్మం జిల్లా నుంచి ఒక పాస్టర్ గారు ఫోన్ చేశారు, అయ్యా మీరు ఉద్యోగంలోంచి వెళ్ళిపోయారు, మా సంఘంలో సాక్ష్యం చెప్పమని అనేక మార్లు అడిగాను, మీరు చెప్పలేదు, మరి ఎక్కడున్నారు షాపన్న, ఒకసారి వచ్చి మీరు సాక్ష్యం చెప్తే వెళ్ళగలరా అన్నారు. దేవుని చెప్తామనుకున్నాను, ఖమ్మం వెళ్ళాను. ఒక రోజు వెళ్ళి సాక్ష్యం చెప్పేసి మళ్ళీ వచ్చేసాను. వచ్చేసిన 4 ఇంకో పాస్టర్ గారు ఫోన్ చేశారు, అయ్యా పలానా సంఘానికి వచ్చి సాక్ష్యం ఇచ్చారట, మా సంఘానికి రావాలని. ఇక అలా పెరుగుతూ ఉంది. ఆ పక్కన ఈ పక్కన వాళ్ళందరూ సాక్ష్యం ఇవ్వమంటూ అడుగుతున్నారు. ఒక రోజున 4-5 జతలు బట్టలు పట్టుకుని వచ్చేసి ఖమ్మంలో ఇంచుమించు 15 ఉండిపోయాను. మళ్ళీ వైజాగ్ వెళ్ళాను. కానీ ఇక్కడ ఎక్కువగా చుట్టుపక్కల అంతా ప్రాచుర్యం జరిగింది. వాళ్ళందరూ మా సంఘానికి రండి, మాకు వార్తను చెప్పండి అనుకుంటూ మొదలు పెట్టారు. నా భార్యతో చెప్పానమ్మా, దేవుడు నన్ను ఖమ్మం వెళ్ళమన్నాడు, దేవుడు ఒక వాగ్దానం అన్నాడు, అబ్రహాంను పిలిచాను, అబ్రహాంని పిలిచి గొప్పవాడిగా చేశాను, నిన్ను పిలుస్తున్నాను, నువ్వు ఖమ్మం వచ్చేయి అంటున్నాను. నేను చెప్పాను, ఇలాగా దేవుడు పిలుస్తున్నాడమ్మా అంటే నేను రాను, పిల్లలతో నేను రాను అని. నేను వచ్చేసి ఖమ్మంలో 3 ఉండిపోయాను. ఇక్కడ ఒక ఆఫీసర్స్ క్లబ్ అని ఉన్నది, ఒకటి జూబ్లీ ఆఫీసర్స్ క్లబ్, ఆ క్లబ్ లో ఒక చిన్న రూమ్ తీసుకున్నాను. ఎందుకంటే ఇంతకుముందు పరిచయం ఉన్నది, నామినల్ ఫీజు కట్టి అక్కడ ఉంటున్నాను. ఎప్పుడైతే 3 జరిగిందో ఆవిడ అన్నారు, ఇక నేను కూడా వచ్చేస్తానని చెప్పేసి పిల్లల్ని వదిలిపెట్టి ఆవిడ కూడా వచ్చింది. వచ్చి 1-3 జరగడం, వెళ్ళడం, రావడం చేస్తూ ఇలాగా మనం ఇలా లాడ్జిల్లో వాటిలో ఉండడం కాదు, ఒక చిన్న అపార్ట్మెంట్ తీసుకుందాం, సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ తీసుకున్నాం. ఉంటూ అనేక గ్రామాలకు వెళ్ళడము, సువార్త చేయడం. మీ లోపల చిన్న మైక్రోఫోన్ ఒకటి తీసుకుని వీధుల్లో సువార్త చేస్తున్నాం. ఒకరోజు సాయంకాలం సువార్త చేస్తుంటే మా కలెక్టర్ గారు కారు వచ్చి అక్కడికి వచ్చి ఆపి, ఏం సుభాష్ చంద్రబోస్ గారు, ఏం బాగాలేదు, జాయింట్ కలెక్టర్ ఉండి ఇలాంటి పని ఏంటని అన్నారు. దేవుడు మాకు ఇలా చేయమన్నాడండి, అలా చేస్తున్నాం అని చెప్పాం. అక్కడి నుంచి అలాగా అనేక ప్రాంతాలు తిరుగుతూ అవుతుంది. ఇంకా అక్కడి నుంచి దూర ప్రాంతాలు కూడా వెళ్ళడం అయింది. కార్లో వెళ్తున్నాను, బస్సులో వెళ్తున్నాను, ప్రభు నడుతుంది ప్రభు, చాలా కష్టం అవుతుంది దూర ప్రాంతాలకు వెళుతుంది. ఏదో చిన్న కారు అవుతున్నది వ్యాగనార్ అని, దాంట్లో దగ్గర దగ్గర తిరుగుతున్నా. ఒకరోజు ఇలా ప్రార్థన చేస్తుండగా ఓ ఫోన్ వచ్చింది రాత్రి 10 గంటలకు. అయ్యా మీరు జాయింట్ కలెక్టర్ గా పనిచేశారట, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారట, 10 సంవత్సరాలు ఉద్యోగం వదిలేశారట, మరి మా కుటుంబం కోసం వచ్చి ప్రార్థన చేస్తారా అని అడిగారు. వస్తామంటే ఎక్కడంటే హైదరాబాద్ అని. అయ్యా దూరం కోతా అంటే, లేదు లేదండి మాకు కొంచెం ప్రార్థన అవసరం ఉన్నది, మీరు మీ భార్య కలిపి రావాలన్నారు. ఓ 2 దినాల తర్వాత బయలుదేరి హైదరాబాద్ వెళ్ళాం. ఎక్కడో ఏదో కనుక్కుని వెళ్ళాము. వెళ్ళగానే మమ్మల్ని చూసి ప్రార్థన చేయించుకున్నారు, మంచి భోజనం పెట్టారు. తర్వాత ఆవిడకి ఏదో ఒక మంచి చీర, 20,000 ఖరీదు చేసే చీర ఒకటి బహుమతిగా ఇచ్చారు. తర్వాత లోపలికి వెళ్ళి ఇంకొక సంచి పట్టుకొచ్చాడు. అయ్యా మీరు ప్రార్థన చేయండి, నాకు కూడా బతకేస్తున్నారు అనుకున్నా. అయ్యా ఇది ఏంటండి అని అడిగితే, అయ్యా మీరు దూర ప్రాంతాలు వెళ్తున్నారట, ఎటువంటి వెహికల్ ఇది లేదట, మీరు ఖమ్మం జిల్లాలో ఉన్నప్పుడు ఎలాంటి తెల్లటి స్కార్పియో వాడారో అలాంటి స్కార్పియో కొని మన దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు, ఇదిగోండి ఇందులో 14.5 లక్షలు ఉన్నాయి, ఇది పట్టుకెళ్ళి వెహికల్ కొనుక్కోండి. దేవునికి స్తోత్రాలు చెల్లించాను ప్రభు, నీ బిడ్డల పట్ల ఎంత ఆప్యాయత ఉంది, మేము కష్టపడుతున్నాను ఆడిపించాము. వెంటనే వచ్చాము, ఒక మంచి వెహికల్ కొన్నాను, కానీ డ్రైవర్ లేడు, ఏం చేయాలో తెలియటం లేదు. వెంటనే నాకు జాయింట్ కలెక్టర్ గా ఉన్నప్పుడు ఒక ప్రైవేట్ డ్రైవర్ పనిచేసి ఆ అబ్బాయికి ఫోన్ చేశాను, ఇదిగో బాబు నేను స్కార్పియో అయితే కొన్నాను కానీ, అప్పుడు మా నేను జాయింట్ కలెక్టర్ ఉన్నప్పుడు స్కార్పియో కొన్నాను కానీ డ్రైవర్ లేరంటే, అయ్యా నేను కూడా నాకు నేను పనిచేసినటువంటి ఆయన కూడా వద్దనేసాడు, నాకు పని లేకుండా ఉన్నానంటే ఆకురోడే డ్రైవర్ గా వచ్చేసాడు. ఆకురోడే నాకు ఆ జీప్ పట్టుకు తిరుగుతుంటే అందరూ అనేవారు, అయ్యా మీరు జాయింట్ కలెక్టర్ ఉద్యోగం మళ్ళీ జాయిన్ అయ్యారా అని. కాదు కాదు, అంతకంటే పెద్ద ఉద్యోగంలో జాయిన్ అయ్యాను, ప్రభు ఉద్యోగం అని. అక్కడి నుంచి అనేక దూర ప్రాంతాలు, తిరుపతి, నెల్లూరు, కడప, ఇలాగ అనేక ప్రాంతాలు తిరిగి తిరిగి 2 సంవత్సరాలు దేవుని సువార్త తిరిగేశాను. అనిల్ కమ్మర్ గారు కూడా 2-3 సార్లు ఆయన కర్నూలు, నెల్లూరు అటువంటి వెళ్ళినప్పుడు ఆయన సాక్ష్యం చెప్పమని ఆయన స్టేజెస్ మీద 1 సంవత్సరం పాటు ఆయన కూడా తిప్పాడు, అటు కూడా వెళ్ళాను. తర్వాత దేవుడు ఒక రోజున అడుగుతున్నాడు, నువ్వు ఇంత తిరుగుతున్నావు ఎంతమందిని రక్షించావు అని దేవుడు ఒక రోజున అడుగుతున్నాడు. ప్రభువాని సువార్తను ప్రకటిస్తున్నాను, ఎంతమంది రక్షించాను తెలియదంటే, ప్రభు అన్నాడు నువ్వు ఒక సంఘాన్ని కూడా స్థాపించాలి. 2-3 సార్లు వెళ్ళినప్పుడు ప్రభు సంఘమే లేదు, నేను సంఘాన్ని ఎలా స్థాపించాలంటే ఒక మందిరం నిర్మాణం చెయ్యి. ప్రభుని అడిగాను, మందిర నిర్మాణం అయితే ప్రభు నేను ఉద్యోగం మానేశాను, నా దగ్గర ఏమి లేదు ప్రభు అంటే, ప్రభు నువ్వు కొన్నటువంటి ఇల్లు ఉంది కదా వైజాగ్ లో అన్నాడు, అది అమ్మకం పెట్టాను, 40 లక్షలు వచ్చింది. వెంటనే ఇక్కడికి వచ్చాను, జీపీఎఫ్ డబ్బులు 15 లక్షలు వచ్చాయి, ఒక స్థలం తీసుకున్నాను, మంచి స్థలం తీసుకున్నాను. ముందుగా అద్దెంట్లో ఉంటూ ఒక మంచి 45 లక్షల నుంచి 55 లక్షలు చేసి మంచి మందిరాన్ని నిర్మాణం చేశాను గోపాలపురం గ్రామంలో. కొంతమంది ఎవరో ఓ మన మీ గ్రూప్ లో ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు వచ్చి ఆ మందిరాన్ని కూడా చూశారు, మందిరం ప్రార్థన కూడా చూశాం. ఆ మందిరాన్ని పునాదిరాయి జంగారెడ్డి గురించి శ్రీకామణ గారు ఇచ్చారు, అలాగే ప్రతిష్ట కూడా ఆయన చేశారు. అయిన తర్వాత మమ్మల్ని పరిచర్యకు ఆయన అభిషేకించింది కూడా ఆయన. మొదటి ఆదివారము సుమారుగా 100 మంది ఖమ్మంలో ఉన్నటువంటి దేవుని నమ్మిన పిల్లలు ఆరాధనకు వచ్చారు. ఆ రోజు రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు, నిన్ను పిలిచింది వీళ్ళందరినీ తో ఆరాధన చేయడానికి కాదు, కొత్త ఆత్మను పట్టుకోవడానికి అని చెప్పారు దేవుడు. వెంటనే మరుసటి ఆదివారం అందరిని అడిగాను, అయ్యా మిమ్మల్ని ఎవరిని నేను మీకు సువార్త చెప్పి మిమ్మల్ని ఎవరిని మీ మందిరానికి పిలవలేదు, కాబట్టి దయచేసి ఏ ఏ మందిరాల నుంచి వచ్చారు, ఏ మందిరాలను మీరు రక్షణ పొందారు, ఆ మందిరానికి వెళ్ళిపోవలసింది కోరుతున్నాను అన్న. ఆ మరుసటి ఆదివారం ఒక్కరు కూడా రాలేదు. ఈమె నా భార్య చాలా చక్కగా పాటలు పాడుతుంది, దేవుని పాటలు. ఆవిడ ఆరాధన చేసింది, నేను వాక్యాన్ని ప్రకటించాను. ఆమె ఆరాధన చేస్తున్నప్పుడు ప్రేక్షకుడు నేను వాక్యం చెప్తున్నప్పుడు ఆవిడ ప్రేక్షకుడు. అప్పుడు ఇద్దరం తీర్మానం చేసుకున్నాం, ఇలా మందిరం ఖాళీగా ఉండడానికి కాదు, ఇంత పెద్ద మందిరం, ఇంత చక్కటి మందిరం దేవుడు ఇచ్చాడు, పదాం మనం వెళదాం సువార్త చేద్దామని. అప్పుడు బయలుదేర గ్రామంలోనికి, ఖమ్మం గ్రామంలోనికి వెళ్ళడం, సువార్త చెప్పడం, తీసుకురావడం. అలాగా ఒక సంవత్సర కాలం పట్టేటప్పటికి ఒక 20 మందిని చేకూర్చగలిగాం. ఆ 20 మంది వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, కానీ అక్కడికి అవి నిలబెట్టి వారికి అందరికీ బాప్తిసం ఇవ్వడం జరిగింది. ఇంకా అక్కడ నుంచి వెళ్ళడము రోజు, ప్రతి శనివారం ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళడము, సువార్త వీళ్ళందరినీ తీసుకెళ్ళడం, సువార్త చెప్పడం జరుగుతుంది. ఒక 4 సంవత్సరాలు గడిచింది, అనేక ప్రాంతాల్లో పిలుస్తున్నారు, వెళ్తున్నాను సువార్త చెప్తున్నాను, దేవుని వాక్యం ప్రకటిస్తున్నాను. ఈ లోపల ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి జగ్గేపేట దగ్గర నుంచి, మత్తపేట అనే ఒక గ్రామం నుంచి ఇద్దరు వచ్చారు, భార్య భర్తలు ఇద్దరు వచ్చారు. వచ్చి, ఎందుకు వచ్చారు బాబు ఇంత దూరం, మీరు అంత దూరం నుంచి అంటే, ఇక్కడ కలెక్టర్ గారు సేవ చేస్తున్నారట, అక్కడికి వెళ్తే మాకు ఏదైనా మంచి జరుగుతుందని, నా భార్య అనారోగ్యంతో బాధపడుతుంది అంటే ప్రార్థన చేశాము. ప్రార్థన చేస్తే 3 వారాలు వచ్చారు, 3-4 వారాలు వచ్చారు. తర్వాత సాక్ష్యం చెప్పారు, దేవుడు ఒక 4-5 సంవత్సరాలుగా మేము పడుతున్నటువంటి బాధను తీసివేశారని సాక్ష్యం ఇచ్చారు. చాలా సంతోషం అమ్మా, మీరు 50 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నారు, మీరు అక్కడ ఏదైనా ఒక మంచి చర్చ చూసుకుని వెళ్ళండి అని చెప్తాం. కానీ అక్కడి నుంచి ప్రతి వారం ఒక ఇద్దరిని ఇద్దరిని పట్టుకురావడం మొదలు పెట్టారు. ఇలా జరిగిన తర్వాత ఒక 2-3 నెలలు జరిగిన తర్వాత వాళ్ళు అన్నారు, అయ్యా మా దగ్గర ఖమ్మం రావడానికి డబ్బులు లేవు మేమందరం అన్నారు. అప్పుడు ఆలోచించాను, ప్రభువా ఏంటి ఇలాంటి పరిస్థితి అని. ఓ శనివారం నాడు ఇక సంఘం అంతా కలిపి అక్కడ సువార్తకు బయలుదేరా, సువార్తకు బయలుదేరి గ్రామం అంతా తిరిగితే ఓ 2 చర్చెస్ ఉన్నాయి, ఒకటి ఆర్సీఎంఓ, ఒకటి సిఎస్ఏ. అక్కడికి సిఎస్ఐ చర్చి కొన్ని కులాల వాళ్ళు వెళ్తున్నారు, ఆర్సిఎం చర్చి కొన్ని కులాల వాళ్ళు వెళ్తున్నారు. ఎక్కడో అక్కడ కాలనీలు ఉంది, ఒకడో ఇద్దరు పాస్టర్లు ఉన్నారు, 3-4 విశ్వాసులు అన్యులు ఉన్నారు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరా అని ఆరాధిస్తే, వీరందరూ కూడా హిందూస్, వీళ్ళందరూ కూడా అన్ని కుల మతస్థుల వారు, అన్య కులాల వారు అన్నమాట, బీదవారి కానీ అన్య కులాల వారు. అప్పుడు అనుకున్నాను, నిశ్చయంగా ఇక్కడ ఒక మందిరం కావాలి అని ప్రార్థన చేయడం మొదలు పెట్టాం. ఆ పిల్లలతో అన్నాం, ప్రభు మీదేదైనా మీ కాలనీలో ఒక ఏదైనా 2-3 సెంట్ల స్థలం ఉంటే చూడండి, చిన్న మందిరం కడతామని ఆలోచన చేశాం. ఆ పిల్లలు ఏం చేశారు, ఊరికి చివరగా ఒక కాలనీకి దగ్గరలో చాలా పెద్ద స్థలం చూసి చూపించారు. వెళ్ళి అడిగితే సెంట్ 110,000 చెప్పారు. వాళ్ళు 10 సెంట్ల స్థలం చూపెట్టారు. బాబు 10 సెంట్ల స్థలం అంటే 11 లక్షలు పడుతుంది, కొనేద్దాం అయ్యగారు అన్నారు. అప్పుడు అడిగాను, మీరు ఎంత కూర్చుకున్నారంటే, వాళ్ళందరు కూర్చుకునేటప్పటికి, అయ్యా మా దగ్గర 1800 వచ్చినాయండి అన్నారు. అది 11 లక్షలు అట బాబు, మనం 1800 ఏంటంటే. అప్పటికి ఉన్న డబ్బులన్నీ మందిరానికి పెట్టేశారు, మందిరం పక్కనే ఒక ఇల్లు కట్టుకోవాలి, ఒక ఇల్లు కూడా కట్టేసుకున్నాం. డబ్బులన్నీ అయిపోయినాయి, ఏమీ లేవు. ఆ రోజు రాత్రి చెప్పాను వాళ్ళతో, మీరు ప్రార్థన చేయండి, నేను కూడా ప్రార్థన చేశాను. రాత్రి ప్రార్థన చేశాను. ఈ చర్చి కట్టినప్పుడు వైజాగ్ లో ఒక చిన్న స్థలం ఉండేది, మా నాన్నగారు రైల్వేలో పనిచేసినప్పుడు ఒక 180 గజాల స్థలం ఒకటి తీసుకున్నారు, 18,000 పెట్టి ఇన్స్టాల్మెంట్లు, అది కూడా ఇన్స్టాల్మెంట్లు కట్టారు. అది అమ్మేద్దాం ప్రయత్నం చేసినప్పుడు అది కోర్టుకు వెళ్ళిపోయింది, హైకోర్టుకు వెళ్ళిపోయింది, సుప్రీంకోర్టుకు వెళ్ళిపోయింది. అది జరగలేదు. అమ్మదామని చూస్తే 4 లక్షలు ఇస్తామన్నాడు, అడ్వాన్స్ 10,000 ఇచ్చి మళ్ళీ కోర్టులో ఉందని తిరిగి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అతని దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, అయ్యా మీ స్థలం ఉంది కదా అమ్మేస్తారా అని అడిగారు. అమ్మేస్తాను. ఎంత ఇస్తారంటే, ఎంత రేటు ఉంటే అంత తీసుకుంటారు కానండి, కోర్టు గొడవలంటే తీరిపోయాండి అన్నారు. వెళ్ళి అమ్మకానికి వెళ్ళేటప్పటికి 45 లక్షలు ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రభువా అని ఇచ్చాను, ప్రభువా ఈ మందిరం పనులు ఉన్నాయి కదా, మందిరం కట్టాలనుకున్నా, అందుకే నువ్వు ఇచ్చావా అని చెప్పి ఈ డబ్బులు పట్టుకెళ్ళి అక్కడ కూడా ఒక గొప్ప మందిరాన్ని కట్టేశాం. ఇంకా కొంత డబ్బులు మిగిలితే, ఇక్కడ ఖమ్మంలో బాగా ఖరీదుగా ఉన్నాయి కదా, రేపొద్దుట వెహికల్స్ వస్తే పార్కింగ్ ఉండదని చర్చ్ పక్కనే ఒక ఆయన అమ్ముతుంటే ఆ స్థలం తీసేసుకున్నాం, అది చర్చ్ వెహికల్స్ పెట్టుకోవడానికి చర్చ్ స్థలంగా దాన్ని కూడా నిలబెట్టేసాం. అక్కడ మక్కపేటలో 2 సంవత్సరాలు జరుగుతుంది, అక్కడ 50 మంది రక్షణ పొందారు. ఇంటింటికి వెళ్ళడం ప్రతి శనివారం నాడు ఏదో గ్రామానికి వెళ్ళి శుభార్త చెప్తాం. ఈ లోపల 2 బిడ్డలకు వివాహం జరిగింది, ఇద్దరు చెరుకు ఒక ఆడపిల్ల ఉన్నది. పెద్ద కుమారుడు అయితే ఇక్కడే ఉండి నాకు సువార్తకు సపోర్ట్ చేస్తూ దేవుని పనుల్లో ఉంటున్నాడు. చిన్న కుమారుడు అయితే ఒక సువార్తకి కేటాయిం చేసుకున్నాడు, ఏ ఉద్యోగం చేయటం లేదు, ఉద్యోగం రిజైన్ చేసేసాడు. అనేక ప్రాంతాల్లో యూత్ లో వాడబడుతున్నాడు. నేను మక్కపట్టు వెళ్ళి కొంచెం లేట్ వచ్చినప్పటికి పిల్లలు ఇక్కడ సువార్త చేస్తారు, నా భార్య సువార్త చేస్తుంది. ఈ విధంగా దేవుని పరిచర్య నడుస్తూ ఉంది. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో దేవుని బిడ్డలను మీరందరికీ ఎంతో నేను ఆసక్తితో నేను చూస్తున్నాను. అనేక మంది పోలీస్ డిపార్ట్మెంట్ వారు సేవకుల కోసము దేవుని ప్రజల కోసం చేస్తున్నారు. ఇప్పుడు మన మధ్యలో ఒక పెద్ద విపత్కరమైనటువంటి పరిస్థితి, ప్రపంచంలో మన కాలంలో ఇలాంటి కనీదనే ఎరిగినటువంటి ఒక దైన్యమైనటువంటి పరిస్థితి వచ్చేసింది. ప్రపంచమంతటా ఇదిగో దేవుని వాక్యం చదువుతూ ఉంటే అనిపిస్తుంది దేవుని కడవ రోజులేమో అని అనిపిస్తుంది. కడవ రోజులైతే మనము ఆ కాలంలో ఉన్నామేమో, ఇదిగో 7 తెగుళ్ళు పంపిస్తానని దేవుడు చదువుతుంటే ఆఖరి తెగులు వాయుమండలం మీద వేస్తానన్నాడు. ఇదిగో వాయువు ద్వారా వ్యాపిస్తూ ఉంది, ఏమో కడవర దినాలేమో మనకు తెలియదు. ఇదిగో దేవుని బిడ్డలైనటువంటి ఇటలీలో రోజు రోజుకు 100 మంది రాలిపోతున్నారు. ఇంకను దేవుని బిడ్డలైనటువంటి అమెరికాలో అనేక మంది రాలిపోతున్నారు. మన దేశంలో అయితే ఉధృతి లేదు, కారణం ఏంటో తెలియదు, కానీ దేవుని కృప మన మీద ఉందని అనుకుంటున్నాం. ఇదిగో దేవుడు యెషయా గ్రంథం 26:20 చెప్తున్నాడు, ఉగ్రత తీరిపో వరకు కొద్దిసేపు దాగి ఉండు అని. కానీ మనము యెహోషపాత దగ్గరికి వెళ్ళినప్పుడు యెహోషపాత మీదకి అన్ని సక్రమం చేసిన తర్వాత యెహోషపాత అందరినీ పిలిపించినప్పుడు ఒక మాట దేవుడు చెప్తున్నాడు, శ్రమ గాని కరువు గాని ఖడ్గం గాని తెగులు కానీ నీ మీద వచ్చినప్పుడు నీ మందిరంలో నిలబడి నువ్వు ప్రార్థన చేసినట్లయితే వాటి నుంచి రక్షిస్తాను. కానీ యెహోషపాత అన్నాడు, మీరందరూ యుద్ధ సన్నద్ధులై మీరు యుద్ధంలో ప్రవేశించండి, దేవుని పాటలు పాడండి అన్నప్పుడు వారందరూ వాళ్ళ మట్టుకాళ్ళు వెళ్ళిపోయారట. ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓ నీ మందిరంలోనికి జనులు రావడం మానేశారు, ఎవరిళ్లలోకి వాళ్ళు రావడం మానేశారు, భయం గుప్పట్లో ఉన్నారు, ఎవరిళ్ళకి వెళ్ళలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పోలీస్ సహోదరులారా మీరందరూ కూడా దేశం కోసం మీరు ప్రార్థన చేస్తున్నారు. ఇదిగో సంఘంలోనికి ఎవరు రాలేకపోతున్నారు, ఇదిగో చర్చ్ కనుక ఇంటికి చర్చికి దూరం అయితే పాస్టర్ గారు కూడా చర్చికి వెళ్ళలేకపోతున్నారు. ఏదో దేవుని కృపను బట్టి నా ఇల్లు చర్చ్ ఒకటే కాబట్టి ప్రతి దినము ఉదయం మధ్యాహ్నం సాయంకాలం దేవుని మందిరంలోకి వెళ్ళి కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. ఇదిగో దేవుని బిడ్డలారా ప్రార్థించండి. చైనాలో తగ్గుముఖం పట్టింది అంటున్నారు, ఎంతవరకు నిజమో తెలీదు. అమెరికాలో అయితే అమెరికాలో ఎట్లెళ్ళు మారణకాండ జరుగుతుంది, ఎంతమంది చచ్చిపోతున్నారో తెలియటం లేదు. ఇదిగో మన దేశంలో కూడా ఒకరి నుంచి ఒకరు వ్యాపించి 3వ స్టేజ్లోకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇదిగో ఇక ప్రధానమంత్రి గారు WHOకు రాస్తున్నారట, మా ఇంచుమించుగా లాక్డౌన్స్ ఇంచుమించు 6 నెలలు భారతదేశంలో ఉండొచ్చు అని రాస్తున్నారట నిన్న ఒక మిత్రుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడి నుంచి కరువులు కూడా మొదలవుతాయి, కాటకాలు మొదలవుతాయి, దోపిడీలు మొదలవుతాయి, పనులు లేవు. మనమైతే ఏదో జీతాలు వస్తున్నాయో పెన్షన్లు వస్తున్నాయో మనం బ్రతుకుతున్నాం, కానీ రెక్కాడు తెగని డొక్కాడనేటువంటి అనేక మంది ఉండిపోయారు. వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. గవర్నమెంట్ ఇచ్చే 1000 రూపాయలు 1500 సరిపోదు, వాళ్ళు ఇచ్చే బియ్యం సరిపోదు. మనం ఇంకా ప్రార్థించిన బద్దులమై ఉన్నాం. ప్రార్థన చేయండి, ప్రార్థన ఖచ్చితంగా విజయాన్ని ఇస్తుంది. లేదు కడవరి దినాలైతే మనం సంతోషంగా ప్రభు అంటున్నాడు, మీకు శ్రమ వస్తుంది అయినప్పటికీ మీ తల వెంటుకి ఒకటి కూడా పోదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం కొడకడవర దినాలు ఉన్నట్టయితే మనము ఆ పరలోకం చేరడానికి మనవంతుగా మనం ప్రార్థన చేద్దాం. మనల్ని మనం సిద్ధపరచుకుందాం, మనతో ఉన్నటువంటి వాళ్ళని సిద్ధపడతాం. దేవుడు ఈ సాక్ష్యం దీవించును గాక. ఆమేన్. హలో.
సిల్లువను మోసుకొని సువార్తను చేపట్టి సిల్లువను మోసుకొని సువార్తను చేపట్టి యేసును వెంబడింపా ఎంత భాగ్యము నీచితివి. యేసుని వెంబడింపా ఎంత భాగ్యము నీచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాదుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము. దేవుడు ఉదయకాల సమయంలో సవాలుకరమైన జీవితాన్ని మన ముందుంచారు. ప్రభు ప్రభు ఆ జీవితం ద్వారా మనతో మాట్లాడుతూ ఉండగా, మనతో ప్రభు ఎవరైనా మాట్లాడుతూ ఉంటే మనం ఆయనకి పెడచెవి చూపించక, ఆయన మాటను ధిక్కరించక, ఆయన పాదాలది గడుపుతాం, ఆయన చిత్తానికి అప్పగించుకుందాం. అట్లాగే విన్న సాక్ష్యాన్ని బట్టి, సుభాష్ చంద్రబోస్ గారి యొక్క పరిచర్ని బట్టి, కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. అనేక స్థలాలు అనేక మందికి దీవెనకరంగా సహోదరి జీవితం ఇచ్చినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. అన్మ్యూట్ చేస్తా ఉన్నాను, కాల్స్ మ్యూట్ లో ఉంచుకోండి. మనం కొద్ది నిమిషాలు మనం ప్రార్థన గడుపుదాం. ఎవరైనా ఒకరు ప్రేరేపించబడ్డవారు సాక్ష్యాన్ని బట్టి ప్రభుని స్తుతించండి, ప్రభు చేసిన కార్యాన్ని బట్టి. అలాగే సహోదరుని యొక్క సేవ కొరకు మనం ప్రార్థన చేద్దాం. అలాగే మన ముందు విపత్కరమైన పరిస్థితిని బట్టి కూడా ప్రార్థన చేద్దాం.
స్తోత్రం తండ్రి, స్తోత్రములు దేవ, పరిశుద్ధ రాజ్యము గల తండ్రి, నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభు నీ సేవకుని బట్టి, ప్రభు నీ సేవకుని యొక్క సాక్ష్యాన్ని బట్టి, ప్రభు ఎంతో ప్రభు మమ్మల్ని బలపరిచిన విధానం కొరకై నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకున్నాము తండ్రి. నువ్వు అద్భుతములు చేసే దేవుడు అయ్యా, నువ్వు ఆశ్చర్యమైన కార్యములు జరిగించేటటువంటి దేవుడు అయ్యా, అయ్యా ఆపత్కాల మందు ప్రభు అడుకునేటటువంటి దేవుడు అయ్యా. దేవ స్తోత్రములు చెల్లించుకున్నాము తండ్రి. నీ దేవదూతలను పంపించి ప్రభు నీ కుమారుని రక్షించి ప్రభు అయ్యా ఎంతో మేలు చేసినటువంటి దేవుడు అయ్యా, నీకు స్తోత్రం తండ్రి. నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభు. నీ పక్కన 1,000 మంది పడినను, నీ కుటు పక్క 10,000 మంది కూలినను, నీకు అపాయం సంభవించదని నీకు వాగ్దానాన్ని ప్రభు ఆ బిడ్డ జీవితంలో నెరవేర్చిన విధానం కొరకై నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకున్నాను తండ్రి. నీ అనాది ప్రణాళిక చెప్పిన ప్రభు అయ్యా, నీ బిడ్డను ఏర్పరచుకుని ప్రభు, నీ సేవ నీ సేవకునిగా ప్రభు, నీ పరిచారకునిగా ప్రభు, అనేక మంది ఆత్మలను రక్షించుటకు ప్రభు అయ్యా ఆ బిడ్డను ఎన్నుకున్న విధానం కొరకై నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకున్నాము తండ్రి. అయ్యా నీ కుమార్ని యొక్క సాక్ష్యం మేము వినాలని ప్రభా ఎన్నో నెలల నుంచి ప్రభా ఆశపడి ఉంటుండగా ప్రభా ఈ దినము ప్రభు మాకు అనుగ్రహించిన విధానం కొరకై నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకున్నాము తండ్రి. అయ్యా అయ్యాక నీ కుమారుడు మందిరం ప్రభ దర్శించడానికి ప్రభ మాకు ఒక అవకాశాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకున్నాము తండ్రి. మరలా ఎన్నో నెలల తర్వాత ప్రభ నీ కుమారుని యొక్క సాక్ష్యాన్ని బట్టి ప్రభ మేమెంతో బలపడి ఉన్నాము తండ్రి. దేవానికి స్తోత్రం తండ్రి. ఉన్నతమైన స్థానాల్లో ప్రభ నిలబెట్టినటువంటి దేవుడు అయ్యా, అయ్యా గొప్ప ఉద్యోగంలో నిలబెట్టినటువంటి దేవుడు అయ్యా, నీ పరలోకములకు నడిపించేటటువంటి ప్రభ, ఆత్మలు రక్షించేటటువంటి ప్రభ, ఆ యొక్క ఉద్యోగములు ఉంచిన విధానం కొరకు నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా దేవా నీ కుమారుని యొక్క పరిచరణ ప్రభ విస్తరింప చేయమని అడుగుతున్నాము తండ్రి. అనేకమైనటువంటి నూతన ఆత్మలను ప్రభ ఆ యొక్క బిడ్డకు ప్రభ ఆ బిడ్డ ద్వారా రక్షించబడినట్లు ప్రభ మార్గంలో సరళం దైక్ష్యం నడుతున్నాము తండ్రి. అయ్యా ఆ యొక్క పరిచర ప్రభ బహుబలమైనటువంటి పాత్రగా ప్రభ అయ్యా నీ సన్నిధుల ప్రభ వాడబడేటటువంటి పాత్రగా ప్రభ ఉండినట్టు సహాయం దైక్ష్యం నడుతున్నాము తండ్రి. అయ్యా ఆ యొక్క స్థలంలోకి వచ్చినప్పుడు ప్రభ అయ్యా అనేకమైన అద్భుతములు జరిగినట్లు, అనేకమైన స్వస్థతలు జరిగినట్లు, అనేకమైన ఆత్మల ప్రభు రక్షించబడినట్లు ప్రభు సహాయం దయచేసి కృప చూపించండి ప్రభు. దేవానికి వందనాలయ్య, పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలయ్య, సర్వశక్తి మంత్రులు అయ్యా నీకు వందనాలు ప్రభు. అయ్యా ఈ లోకం మీద ప్రభు అయ్యా రాజ్యం చేస్తున్నటువంటి దేవుడు అయ్యా, అయ్యా నీకు స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. అలాగే ప్రభు ఈ విపత్కరమైనటువంటి పరిస్థితుల ప్రభు అయ్యా మేము ఉంటుండగా ప్రభు అయ్యా ఏ తెగులు ప్రభు అయ్యా మామూలు తాకకుండా ప్రభు అయ్యా నీ రక్తపు కంచెను వేసినందుకు నీకు వందనాలు ప్రభు. నీ రక్తపు కంచెను వేసినందుకు ప్రభు నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాము తండ్రి. నీ కోటలో భద్రపరుస్తున్నందుకు నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాము తండ్రి. పరిశుద్ధాత్మ దేవ అనేక మంది ప్రజలు ప్రభు అనేక మంది ప్రజలు నశించిపోతున్నారు ప్రభు అయ్యా తెగుల ద్వారా నశించిపోతున్నారు ప్రభు అయ్యా తెగుల ద్వారా ప్రభు అనేక కుటుంబాలు ప్రభు అయ్యా విచ్ఛిన్నం అయిపోతున్నాయి ప్రభు. ఆ యొక్క తెగుల ద్వారా ప్రభు అనేక కుటుంబాలు అసమాధానం ఏర్పడుతుంది ప్రభు అయ్యా దయతో కనికరించమని నడుతున్నాము తండ్రి. అయ్యా అనేక ఆధీనంలో తీసుకొని నడుతున్నాము తండ్రి. ఆ తెగుల్ని ఆధీనంలో తీసుకొని నడుతున్నాం తండ్రి. నువ్వు ఆజ్ఞాపించినప్పుడు ప్రభు గాలి తుఫానులు ప్రభు ఒక్క నోటి మాట చేత ప్రభు ఆపినటువంటి దేవుడు అయ్యా అయ్యా తెగులను ఆజ్ఞాపించమని నడుతున్నాము తండ్రి. అయ్యా తెగులను అపచేయమని నడుతున్నాము తండ్రి. అయ్యా అనేక మంది ప్రజలు ప్రభు అయ్యా పాతాళము అపరిమితముగా అయ్యా తన నోరు తెరుచుకుని ఉన్నది. దాంట్లో గనులైనటువంటి వారు సామాన్యులైనటువంటి వారు అనేక మంది పడిపోతున్నారు ప్రభు. అయ్యా ఆ పాతాళంలోనికి వెళ్లిపోకుండా ప్రభు ఆ తెగుల ద్వారా పాతాళంలోనికి వెళ్లిపోకుండా ప్రభు అయ్యా అనేక కుటుంబాలు ప్రభు అనేక ఆత్మలను రక్షించుటకు ప్రభు అందరిని ఏర్పరచుకున్న విధానం కొరకే నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకున్నాము తండ్రి. అయ్యా ముఖ్యంగా ప్రభు ఎస్ఎఫ్జె పరిచర్ ప్రభు అయ్యా అనుదినం ప్రభు అయ్యా నూతన ఉత్తేజంతో ప్రభు అయ్యా అయ్యా నడిపించబడుతున్నందుకు నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకున్నాము తండ్రి. అయ్యా ఎస్ఎఫ్జె ద్వారా ప్రభు అనేక వందల మంది ప్రభు నీ కుమారుని యొక్క సాక్ష్యం వింటుండగా ప్రభు సాక్ష్యాన్ని బట్టి ప్రభు మా జీవితాల్లో ప్రభు అయ్యా కార్యములు జరిగించేటటువంటి దేవుడు అని ప్రభు మేము నమ్ముచున్నాము తండ్రి. అయ్యా నీకు స్తోత్రము తండ్రి. అయ్యా అయ్యా పరిశుద్ధాత్మ తండ్రి నీ కుమారుని ప్రభు దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాము తండ్రి. ఆధ్యాత్మిక రంగమైనటువంటి దీవెనలోనికి ప్రభు అయ్యా అనేక మంది ఆత్మలను ప్రభు నడిపించేటటువంటి బిడ్డగా ప్రభు అయ్యా బిడ్డను దీవించమని అడుగుతున్నాము తండ్రి. దేవానికి స్తోత్రం తండ్రి. అలాగే ప్రభు ఎస్ఎఫ్జెలో ఉన్నటువంటి ప్రభ ప్రతి ఒక్క బిడ్డను ప్రభు నీ ఆధీనములు తీసుకోమని అడుగుతాం తండ్రి. అయ్యా ప్రార్థన విజ్ఞాపనం చేయుటకు ప్రభు అనేక మంది ప్రార్థన చేయుటకు ప్రభు అనేక మంది కొరకు ప్రభు ప్రార్థించుటకు ప్రభు అయ్యా మాకు సహాయం చేస్తున్న విధానం కొరకై నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకున్నాము తండ్రి. అయ్యా తెగులను ప్రభు నీ ఆధీనములు తీసుకొని నడుతున్నాము తండ్రి. నువ్వు ఆజ్ఞాపించమని నడుతున్నాము తండ్రి. అయ్యా సహాయం దయచేయమంటాం తండ్రి. అయ్యా ఈ తెగుల ద్వారా ప్రభు అనేక మంది ప్రభు అనేక మంది ప్రభా తాగుడుకు బానిసైనటువంటి వారు ప్రభా విడిపించబడుతున్నారు ప్రభా. ఈ తెగుల ద్వారా ప్రభా అనేక మంది వ్యభిచారులు ప్రభా అయ్యా వ్యభిచారం లేకుండా ప్రభా అయ్యా మార్చబడే విధంగా ప్రభా మార్చట్టు సహాయం ఇచ్చిమటం తండ్రి. అనేక క్లబ్లు ప్రభు మూసివేయబడటం ద్వారా ప్రభా అయ్యా నీ యొద్దకు వచ్చుటకు ప్రభా మార్గము సరళం దహిచ్చేయమని అడుగుతున్నాము తండ్రి. పరిశుద్ధాత్మదేవ నీ కార్యమని ప్రభా సఫలపరచమని అడుగుతున్నాము తండ్రి. నీ కార్యాన్ని ప్రభా అయ్యా అనేక జీవితాల ప్రభు నెరవేర్చబడినట్టు ప్రభా సహాయం దయచేసి కృప చూపించబడుతున్నాము తండ్రి. ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ప్రభు అలాగే ప్రభు నడిపిస్తున్నటువంటి ప్రభు మహేశ్వరుని బట్టి ప్రభు నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ దినదినము ప్రభు మేము నూతన ఉత్తేజంతో ప్రభు అయ్యా ముందుకు కొనసాగినట్టు ప్రభు నీ పరిచర్ల ప్రభు మేము కూడా ప్రభు చిన్న పాత్రగా వాడబడినట్టు మాకు సహాయం దయచేసి కృప చూపించమని ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.